ॐ क्लीं कृष्णाय गोपीजनवल्लभाय नमः। ఈరోజు విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క జన్మ దివసం కనుక వారి స్తోత్రాన్ని ఒకసారి మీ అందరికీ చేత సామూహికంగా అర్పిస్తాను. అందరూ కూడా శ్రద్ధగానండి. విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతి. సహజంగా మనిషికి విద్య ఉంటే నీతి ఉండదు. వినయము అంటే జ్ఞానముతో కూడినటువంటి నీతి. సహజంగా లోకంలో ఎవరైనా పెద్దవాళ్ళని గౌరవిస్తే వాడిని వినయవంతుడు అంటున్నాం, కానీ నిజంగా వినయము అంటే నయము అంటే నీతి, విశేషమైన నీతి. విద్య ఉన్నవాడి దగ్గర జ్ఞానం పెరుగుతుంది కనుక ఈ జ్ఞానం వల్ల ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలుస్తుంది. అలా ఎలా ప్రవర్తించాలో తెలిసేటటువంటి జ్ఞానమునకు వినయము అని పేరు అన్నమాట. అంటే ఔచిత్యముతో కూడినటువంటి ప్రవర్తన. ఇటు విద్య ఇటు వినయం, ఈ రెండూ ఉన్నటువంటి మహాత్ముడని. రాగము అంటే వస్తు వ్యామోహం. సహజంగా లోకంలో మనందరికీ కుర్చీ మీదో కారు మీదో సంపద మీదో దేహం మీదో దేని మీదో ఒకదాని మీద ప్రేమ ఉంటుంది. ఇది లేకపోతే ఉండలేని దుస్థితి వస్తుంది. దానికి రాగము అని పేరు అన్నమాట. రాగము ద్వేషము రెండూ కూడా మనిషికి పునర్జన్మకు మూల కారణమవుతాయి. వేత అంటే తొలగింపబడిన రాగము గలవాడు కనుక వేతరాగం, అనగా మాట వరస కూడా రాగము లేదు. రాగం లేదు కాబట్టి ద్వేషం ఉండదు. రాగద్వేషములకు అతీతుడు, ఏ వస్తు వ్యామోహము లేనివాడు అని అర్థం. అటువంటి వేదాంత తత్వజ్ఞం, ఉపనిషత్తులలో ఉన్న తత్వమును ఎరిగినటువంటి వానిని గురించి, విధుశేఖర భారతి అనేటటువంటి నామాంతరం కలిగిన స్వామిని గురించి వందే నమస్కరిస్తున్నాను అని శ్లోకానికి అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఆశ్రమవాస పర్వంలో భాగంగా తెల్లవారితే వేదవ్యాస మహర్షి తమ తమ బంధువులందరినీ ఏనాడో దివికి వెళ్ళిన వారిని తీసుకొస్తానని అనడం వల్ల తెల్లవారడం కోసం ఎదురు చూస్తూ గంగానదీ తీరంలో అతి కష్టం మీద రాత్రి గడిపారు. తెల్లవారింది. వేదవ్యాసుల వారు ముందుగా లేచి స్నానం చేశారు. అందరి చేత సంకల్పపూర్వకంగా స్నానం చేయించారు. ఆ తర్వాత ఏం చేశాడైనా, చేతిలోకి నీళ్లు తీసుకుని ఇక్కడ ఉన్న స్నానము చేసిన స్త్రీలు పురుషులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చచ్చిపోయిన ఎవరెవరిని చూడాలనుకుంటున్నారో వారంతా దివి నుంచి భూమికి దిగిరండి అని ఆహ్వానించాడు. ఒక్క ముక్కే గేల సంకల్పంలో, ఏ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకుని పేర్లు పెట్టలా, ఇక్కడున్న జనమంతా ఎవరెవరిని చూడాలనుకుంటున్నారో ఆ వ్యక్తులంతా దివి నుండి భూమికి రండి. ఆ వచ్చే వ్యక్తులు ఎవరై ఉండాలి? యుద్ధంలో చచ్చిన వాళ్ళు అయి ఉండాలి. చచ్చి వీరస్వర్గాన్ని అలంకరించిన ఓ వీరులారా రండి. ఆ వచ్చేవాళ్ళు ఇక్కడున్న వాళ్ళ మనస్సుల్లో ఉన్నవాళ్ళు అయి ఉండాలి. అన్నాడో లేదో మహావేగంగా పైనుంచే కిందకి భీష్ముడు, ద్రోణాచార్యుడు, భూరిశ్రవుడు, కర్ణుడు, బాహ్లికుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుష్పదర్శుడు, వివింశతి, వికర్ణుడు ఇత్యాది వీరాధి వీరులంతా ఆఖరికి అభిమన్యు ప్రభృతి బాలురితో సహితంగా రాత్రికి రాత్రి అశ్వత్థామ చేతులోహతులైన గొప్ప పాండవోధులతో సహితంగా ప్రతి వ్యక్తి చెక్క 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 బ్రతికున్న రోజుల్లో ఏ ఏ వస్తువులు ఇష్టపడ్డారో, ఏ నగలు వేసుకునేవారో, ఏ రకమైనటువంటి చందన ద్రవ్యాదులు పూసుకునేవారో, ఆ రోజుల్లో అందరూ కూడా దండలు వేసుకునేవారు. ఎటువంటి దండలు వేసుకున్నారో అటువంటి అలంకారాలతో ఆభరణాలతో ప్రవర్తనలతో ఎక్కడ తేడా లేకుండా భూమికి దిగొచ్చారు. సహజంగా చచ్చిపోయిన వాడికి భూలోకంలో ఉండే వాళ్ళ లక్షణాలు ఉండవు. కానీ వ్యాసుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉండడం కోసం ఇక్కడ చూసేవాడికి మనవాణ్ణి చూసామనే తృప్తి కలగాలి కదా. దుర్యోధనుడు వచ్చాడండి, స్వర్గానికి వెళ్ళాక స్వర్గపు లక్షణాలతో ఉంటే ఇక్కడ వాళ్ళ నాన్నకి అమ్మకిని మా అబ్బాయి వచ్చాడనే తృప్తి ఉండదు. ఎప్పుడన్నా చచ్చిపోయిన వాడిని చూసినప్పుడు వాడు బతికున్న రోజుల్లో మన ఎడల ఎలా ప్రవర్తించాడో అలాంటి ప్రవర్తన ఉంటేనే వాడి మీద మనకి ప్రేమ వస్తుంది. అంతేగాని చచ్చిన వాడిని పిలిచామంటే వాడు హేహేహే భూతల్లాగా నరకం నుంచో లేక దేవతలాగో వచ్చాడంటే మనం గుర్తుపెట్టలేము. అందుకని పూర్వపు ప్రవర్తనకి ఏమాత్రం భిన్నం లేకుండా అదే అలంకారములు అదే ప్రవర్తన. చేతులు, కాళ్ళు, ముక్కులు, చెవులు, నడువులు, అంతేకాకుండా కొన్ని మేనరిజమ్స్ అని ఉంటాయి, వాటితో సహితంగా దిగొచ్చారట. సహజంగా లోకంలో ప్రతి వ్యక్తికి మాట్లాడేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ ఎన్నెన్నో రకాల హావభావాలు ఉంటాయి, వాటినే మనం మేనరిజమ్స్ అంటాం. ఒక్కొక్కటి చీటికి వాటికి మాట్లాడేటప్పుడు ఇలా పైకే పెట్టి చూస్తాను, ఎందుకు ఎదురు కూడా చూడడం, గుడ్లగొప్పలా పైకి చూసి, గుడ్లగొప్ప చూసారు మీరు ఎప్పుడు, ఇలాగే చూస్తుంది, ఇలా చూసి మాట్లాడడం కొందరికి అలవాటు. దుర్యోధనుడు కొంచెం ముఖాముఖి చూసినా శకుని ఎప్పుడు ఇలా చూసి మాట్లాడేవాట. శకుని కూడా ప్రత్యేకంగా అదో పక్షులండి, అందుకనే మీరు ఎప్పుడు చూడండి శకుని ముఖాముఖి చూసేవాడు కదట, ఇలా గుడ్లగొప్పల ముఖం చిట్లించి ఒక కన్ను మూసి పైకి ఇలా పెట్టి వెకిలిగా మాట్లాడేవాడు. ఆ ప్రవర్తనలు కూడా విడిచిపెట్టలేదు అన్నమాట వాళ్ళు. దండకాంబర సృగ్వేడు విషాణభూషణ వయోభాషా గుణానూన తత్పరతలేమీ విడిచిపెట్టకుండా ఆ రోజులలో ఎలా మాట్లాడేవారో, ఎలా ముక్కులు గోక్కునేవారో, ఎలా బుర్రగొక్కునేవారో, ఎలా చూసేవారో, ఎలా ప్రవర్తించేవారో, ఏ సుగంధ ద్రవ్యాలు ఇష్టపడ్డారో, ఏ ఆభరణాలు ధరించారో, ఏ రంగు బట్టలు ఇష్టపడ్డారో, అవే బట్టలతో అదే విధానంగా యథాతథంగా వచ్చి పడ్డారు. రావడంతో దుర్యోధనుడేమో ధృతరాష్ట్రుడి దగ్గరికి, దుశ్శాసనుడేమో గాంధారి దగ్గరికి, కర్ణుడేమో కుంతీదేవి దగ్గరికి, అభిమన్యుడేమో ఉత్తర దగ్గరికి. తల్లి ఇక్కడ ఉన్నప్పటికీ భార్య ఎన్ని చెప్పినా సరే అందులో ఆ సుందరీమణిని తొందరగా విడిచిపెట్టాడేమో, అవి కూడా విడిచిపెట్టకుండా తమ ప్రవర్తన ప్రేమ కూడా విడిచిపెట్టకుండా దిగొచ్చారు. ఇక చూడండి వాళ్ళు, దివ్య మాల్యములును దివ్య అంబరంబులు దివ్య భూషణములు దివ్య లేపనములు చెన్ను చేయ తమ మిత్ర సుభట సందోహములును తారుతో చిరధిప. భటులు, గుర్రాలు, ఏనుగులు అన్నీ తమ తమ పూర్వపు లక్షణములతో దివ్య మాలలతో ఇప్పుడు పైగా పైకి వెళ్ళిపోయారు కాబట్టి భూలోకంలోలాగా దండ వేసిన వెంటనే తీసి పక్కన పెడితే కాసేపటికి వాడిపోయే దండో, లేకపోతే పక్క వాళ్ళు ఎదురు చూడడం కోసం ఎప్పుడు పట్టుకుపోదామని చూస్తారు కొంతమంది, వేసిన దండ ఆ దండ నాకేనండి అని ముందే చెప్పేసుకుంటారు వాడు, మాకేదేసింది మా ఆవు వేసిందని పల్లెటూళ్ళలో పూర్వం పేడ కోసం చూసేవారు. మాయిదారి గొడవ, ఆవు గేది వెళ్ళిందంటే వీడు తట్టట్టు వెళ్ళి అదిగో గేది వేసింది అంటే ఆ గేది పేడ వీడిదే, అలాగే గురువుగారి వాళ్ళు ఈ దండ వేయడంతో ఆ దండ నాదే అని చెప్పుకున్నట్టుగా ఈ దండలు పట్టుకెళ్ళడానికి వీలు లేకుండా దివ్య మాల్యములతో వచ్చారు. అంటే వీళ్ళు వెళ్ళేటప్పుడు పొరపాటును కూడా ఈ దండలో భూమి మీద అట్టే పెట్టరు, ఇవి వాళ్లతో పాటు వెళ్ళిపోతాయి. దివ్య వస్త్రాలతో, దివ్య ఆభరణములతో, దివ్య లేపనములతో వచ్చేసారు వాళ్ళు. ఈ గందరగోళంలో ధృతరాష్ట్రుడు కొడుకు వచ్చి కాళ్ళకి దండం పెట్టి కౌగిలించుకున్నా చూడ్డానికి కళ్ళు లేవు కదా, అందుకని ఇలా చేతులతో తడుగుతూ తండ్రి వ్యాస అన్నాడు. పాపం కళ్ళు లేవు కదా, మన సినిమా వాళ్ళు బాగా చూపిస్తారు ధృతరాష్ట్రుడి పాత్ర మాత్రం ప్రతి వాడు ఇలా అంటూ ఉంటాడు అన్నమాట చీటిగా వాడికి. మీకు చిన్న తమాషా చెప్పాలి ఇక్కడ, 2006 సింగపూర్లో మేమంతా కవి సమ్మేళనానికి అవధానం చేయడానికి వెళ్ళాం 2006. అది సీత అంటే సింగపూర్ ఇంటర్నేషనల్ తెలుగు అసోసియేషన్, ఎస్ అంటే సింగపూరు, ఐఎన్టీ ఇంటర్నేషనల్ తెలుగు అసోసియేషన్, ఎస్ఐటీఏ కనుక సీతా సభలు అనేవారు దాన్ని. ఆ సభలు ఏప్రిల్లో జరిగాయి. మేమేదో అవధానాలు చేయడానికి వాటికి వెళ్ళాం. కొంతమంది మంగళంపల్లి బాలమురళీకృష్ణ లాంటి వాళ్ళు ఏమో వాళ్ళ గాన కచేరీ కోసం వచ్చారు, పెద్దలు మహానుభావులు కనుక వాళ్ళు అద్భుతంగా పాడతారు. ఒక ఆయన డ్రామా ఆర్టిస్టులను తీసుకొచ్చాడు, అది రాయబారం సీన్. ఆ రాయబారంలో ధృతరాష్ట్రుడు వేసిన ఆయనకి పోర్షన్ రాదు వచ్చింది ఇప్పలు. ఆయన ఏం చేశాడు తెలిసిన, చిన్న కాగితంలో ఇలా పెట్టుకొని, ధృతరాష్ట్రుడు గుడ్డాడు కదా కనిపించే ధృతరాష్ట్రుడు ఈయన, ఆ పద్యాల్లో చూడడం చిన్న చిన్న కాగితాలు వాడి, పెద్ద కాగితాలు అయితే బాగుండదు కదా, అందుకని బుల్లి బుల్లి కాగితాల మీద దుర్యోధన అంటే మళ్ళీ దొంగ నాటకం, మళ్ళీ అస్తమాటు చేతిలో చూసుకుని పద్యం చదువుతున్నాడు తెలియకుండా ఉండడం కోసం ఓ ముక్క చదవడం దుర్యోధన అంటాం. ఇక చూడండి జనాలు పడి పడి నవ్వలేక చచ్చిపోయారు. ఆఖరణ నన్ను గురించి కాస్త మాట్లాడండి అన్నారు. ధృతరాష్ట్రుడికి కళ్ళు కనిపించమని ఎవడన్నాడు, అన్నవాడు గుడ్డాడన్నాను నేను. పాప ఈయన చిన్ని కాగితం మీద పద్యం రాసుకుని మళ్ళీ ఆ పద్యం తీసి జేబులో పెట్టుకోవడం, లాల్చీ వేసుకొచ్చాడు, ఆ లాల్చీలో పెట్టుకుని మళ్ళీ ఇంకో పద్యం తీయడం. ఈ పద్యం తీసేటప్పుడు కర్మ ఏంటంటే ఈయనకి కళ్ళదోళ్ళు అయితే కనపడదు. ఈ పెద్దగొడవ ఏంటంటే వేసిన ఆయన కొంచెం పెద్ద వయసు, ఆయన వైజాగ్ నుంచి వచ్చినట్టున్నాడు పాపం. అందుకని ఏమిటి, ధృతరాష్ట్రుడికి కళ్ళదోడు ఏమిటి కర్మ, కాకపోతే కళ్ళదోడు లేకపోతే కనపడదు. మధ్య మధ్యలో కళ్ళదోడు తీసి ఈ మధ్యలో ఒకసారి కాగితం చూసుకుని మళ్ళీ కళ్ళదోడు లోపల పెట్ట తీయ. ధృతరాష్ట్రుడికి కూడా కళ్ళదోడు వేయించిన ఘనత ఆర్టిస్ట్ అనమాట. ఇప్పటికి కూడా రికార్డులు అలా ఉండిపోయి నవ్వుకోలేక చచ్చిపోయేవాడు. కాబట్టి ధృతరాష్ట్రుడు అనగానే నాకు టక్కర వాడే గుర్తుకొస్తాడు అన్నమాట ఆ మహానుభావుడు. అది పక్కన పెడితే పాప మీరు కళ్ళు కనపడక నానాయాత్ర పడిపోయి తండ్రి నా కొడుకును చూసుకునే భాగ్యం ఇయ్యన్నట్ట. అప్పుడు వేదవ్యాస మహర్షి ధృతరాష్ట్రునికి దివ్య దృష్టి ఇచ్చాడు. మీ ఆయనకి దివ్య దృష్టి ఉన్నది కనుక నువ్వు కళ్ళగంత తీసేయి అన్నాడు. గాంధార్యమో కళ్ళగంతలు తీసేసింది, ధృతరాష్ట్రుడికి చూపించాడు. ఎందుకు చెప్తానంటే ఈ ఘట్టం ఆనాడు స్టేజ్ మీద మాట్లాడుతూ నేను అన్నది ఏమిటంటే, వేదవ్యాస మహర్షి చచ్చిపోయిన వాళ్ళని భూలోకానికి తీసుకొచ్చాడు, వాళ్ళందరినీ ధృతరాష్ట్రుడికి చూపించినప్పుడు ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టి ఇచ్చాడు, ఆ దివ్య దృష్టి కలిగిన ధృతరాష్ట్రుడు ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నాడు అని చెప్పగానే జనాలందరూ పగపగ భలే మంచి ఆలోచన వచ్చిందండి అన్నారు. నిజమే మరి ఆయన కనబడుతోంది, చూసి చదువుతున్నాడు. మరి ఈ చూసి చదువుతున్నటువంటి ధృతరాష్ట్రుడు బాగుంటుంది, మనం వెటకారం చేయకూడదు. అందుకని మరి ఎలా సమర్థించాలి? వేదవ్యాస మహర్షి ఆశ్రమవాస పర్వంలో ధృతరాష్ట్రునికి దివ్య దృష్టి ఇచ్చాడు, ఆ దివ్య దృష్టి వచ్చినటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు ప్రస్తుతం పోషణ వేస్తున్నాడు. అందువల్ల మీరు ఆయన తప్పు పట్టకండి, తప్పల్ల వేదవ్యాసుడు దివ్య దృష్టి ఇవ్వడం వల్ల ఆయందులండి అన్నాడు. అలా మొత్తం మీద వ్యాసుడు ఇచ్చిన దివ్య దృష్టితో ధృతరాష్ట్రుడు అద్భుతంగా చూడగలిగి కుమారుణ్ణి కౌగిలించుకుని మొత్తం నూరుగురిని చూచి పులకించిపోయాడు. గాంధారి కూడా తన కళ్ళగంత తీసి చూసింది. ఆనాడు సూర్యోదయం అయిన తర్వాత ఈ పైనుంచి దిగి వచ్చిన జనం మళ్ళీ సూర్యోదయం దాకా ఉన్నారటండి. ఒక 24 గంటలు అక్కడ అట్టే పెట్టాడు వ్యాసుడు తన మహామహిమతో. ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరైనా ఇంతమందిని తీసుకొచ్చారా? ఇన్ని పురాణాలలో కూడా కృష్ణుడే అన్నాడు, నా ఇంత మహిమ కలిగిన 5 గురును 6 గురును మా అమ్మ కోసం తీసుకొచ్చాను, కానీ భగవంతుడే నేను కూడా చేయలేదు. కానీ వ్యాసుడు తపస్యాలి, నా అంశతో పుట్టిన మహాత్ముడు ఈ లీల మీకోసం చూపించాడు, మీ మీద ఉన్న అభిమానంతో. వ్యాసుడికి ఇచ్చినటువంటి ఆ శక్తిని మేము ఎప్పుడూ ఇంతవరకు ప్రయోగించలేదని పరమాత్మే అన్నాడు. అందుకే వ్యాసుడు అంటే పరమ పూజ్యభావంతో నిత్యం ఆయన్ని తలుచుకోవాలి. వ్యాసో నారాయణో హరిహి. ఆయనని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా మానవ మాత్రుడికి వెళ్ళదండి. మనం ఏదో వంకతో తలుచుకుంటాం. ఎందుకని రామ అన్నామా కృష్ణ అన్నామా, ఆ రెండూ భారతంలో ఆయన రాశాడు. వాల్మీకి రాసిన రామాయణాన్ని క్లుప్తంగా భారతంలో అరణ్యకాండలో ఇచ్చాడు, అరణ్య పర్వంలో ఇచ్చాడు. మళ్ళీ నలచరిత్ర ఇచ్చాడు ఆ మహాత్ముడు. అది కాకుండా సంపూర్ణమైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీల ఆవిర్భూతులతో కూడిన భగవద్గీత అనే ఒక అద్భుతమైన వేద రహస్యం ఇచ్చాడు ఆయన. కాబట్టి భగవద్గీతనో కృష్ణుణ్ణో రాముణ్ణో ఒక మహాపాత్రనో భీముణ్ణో ధర్మరాజునో తలుచుకోకుండా రోజులు ఎలా పెడతాయి మనకి? ఆఖరికి పరమనాస్తికులు కూడా కసికొద్ది అయినా ఏకలవ్యుణ్ణో మళ్ళీ దుర్యోధనుండో తలుచుకుంటారు, విలన పాత్రల మీద ఉన్నటువంటి వ్యామోహంతో అయినా సరే. ఈ విధముగా నాస్తికుడు ఆస్తికుడు, జ్ఞాని అజ్ఞాని కూడా వ్యాసుడిని తలుచుకోకుండా రోజు వెళ్ళదట. అటువంటి మహాత్ముడు కాబట్టి 24 గంటల కాలం ఒక రోజు రోజంతా స్వర్గం నుంచి తాను భూలోకానికి దింపినటువంటి ఈ జనాన్ని అక్కడ అట్టే పెట్టాడు. ఇంకా ఆ రోజుకి ఎవరికి కూడా నిద్ర పట్టలేదట. రాత్రి అయిందా పగలంతా తెగ తిరిగారు హాయిగా. దుర్యోధనుడేమో తన భార్య గాంధీ భానుమతి మొదలైన వాళ్ళతో తిరిగాడు. అలాగే వచ్చినటువంటి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళంతా బతుకున్న భార్యలతో తిరిగారు. సరదాగా చుట్టుపక్కలే తిరుగుతున్నారు. వీళ్ళందరికీ ఆహారం కష్టం కదా. వేదవ్యాస మహర్షి అమృత పదార్థం సృష్టించాడు. ఈ అమృత పదార్థం అటు చచ్చిపోయిన వాళ్ళు తినగలరు, ఇటు భూలోకంలో వాళ్ళు తినగలరు. వేరే పదార్థము లెక్క లేకుండా ఒక దివ్యమైన పదార్థం ముద్దల ముద్దల కింద సృష్టించాడు. ఆ ముద్ద నోట్లో పడితే ఎంత హాయిగా ఉందో. వాళ్ళెవరికి దాహం కానీ వేరే ఆకలి కానీ లేదట. శరీరంలో కాంతి వచ్చింది, స్ఫుటమైన వాక్ వచ్చింది, అందరూ చక్కగా మాట్లాడగలిగారు. ఎక్కడ ముఖయంత్రంలో లోపం లేకుండా మాట్లాడారు. ఎంతో పూర్వం సామాన్య స్త్రీలు సామాన్య భటులు మాట్లాడేటప్పుడు కొంచెం యాసం ఉండేదట. ఈ ఒక్కరోజు అమృత పదార్థం వ్యాసుడిచ్చింది తినడం వల్ల ఆ యాస కూడా పోయిందనమాట. కంఠంలో అందరికీ ఒకే రకమైన సౌలభ్యం ఉండదు. స్వరం పలకడం చాలా కష్టం. ఆ అన్నప్పుడు ఈ కంఠంతో పలకాలి, కా అంటే ఇక్కడి నుంచి పలకాలి. అలా కాకుండా 4 చివరి నుంచో పక్క నుంచో పలికితే ఆ శబ్దం అపశబ్దం అయిపోతుంది. అందుకనే మంత్రశాస్త్రం చాలా జాగ్రత్తగా వాడాల్సి ఉండండి. మన ఇష్టం వచ్చినట్టు పెచ్చపెచ్చగా వాగేయడానికి లేదు. శ్లోకములకి మంత్రశాస్త్రములకి కొన్నింటికి స్వరము ప్రధానమైనది గనుక ఏ శబ్దము ఎక్కడ నుండి ఎలా ఉచ్చరించాలో అలా ఉచ్చరిస్తేనే తగిన ఫలితం వస్తుంది. అటువంటి ఉచ్చారణ సామాన్యులందరికీ ఉండదు, పండితులకి తప్ప. ఈనాడు వేదవ్యాస మహర్షి ఇచ్చిన దివ్య పదార్థం వల్ల చచ్చిపోయిన భటుల భార్యలు కూకోయండి కూకోయండి అనేవాళ్ళు కూడా చక్కగా ఆశీనులు గండి అన్న మొదలెట్టారట. అంటే వాళ్ళకు కూడా పాండిత్యం ఇచ్చాడు, ఆయన భాష ఇచ్చాడు. ఈ విధంగా అందరిని అనుగ్రహించాడు. అన్నకి పెనగి నాడెల్ల ఇచ్చానురూప వృత్తి వర్తిల్లుచుండిర విధము సకల జనుల అద్భుత రసము నమునుగ చేసే ఏమనగవచ్చు ఆ సంయమీంద్రుమహిమ. ఆ రోజంతా వాళ్ళంతా హాయిగా ఒకడితో ఒకడు చెట్టా పట్టాలు వేసుకు తిరిగారు, స్వేచ్ఛగా తిరిగారు, పాటలు పాడుకున్నారు, ఆనందంతో తిరిగారు, గంగానదిలో ఈతలు కొట్టుకున్నారు. అండి, పూర్వం ఆడవాళ్ళకి ఈత రానివాడు కూడా, ఇప్పుడు దుర్యోధనుడి భార్యలు కానీ అభిమన్యుడు ఉత్తర కానీ వీళ్ళంతా నీళ్ళల్లోకి వెళ్ళి ఒకళ్ళ మీద ఒకళ్ళు జలకాలాటల్లో నీళ్లు తల్లుకుంటూ హాయిగా తిరిగారు. ఈత వచ్చింది వాళ్ళకి, మునిగిపోలేదు ఎవరు, ఎవరికి ఏ కష్టము లేదు, పెద్దగా చెమటలు పట్టడంలా రెప్పలు పడ్డం లేదు. అంటే అంతా కాసేపు దేవతల కింద మారిపోయారన్నమాట. భూలోకవాసులైన ఈ వైధవ్యం పొందిన స్త్రీలు వాళ్ళు దేవతాస్వరూపిణులైపోయారు, పైనుంచి వచ్చిన వాళ్ళు దేవతాస్వరూపులుగా ఉన్నారు. అందుకే అందరూ కలిసి అనగి పెరగి అనడం ద్వారా హాయిగా చెట్టా పట్టాలు వేసుకుని చక్కగా పాడుకున్నారట. ఎన్ని రకాల పాటలు పాడాలో అన్నీ పాడారు, మధురంగా పాడారు. ఒక దంపతులు పాడుతుంటే రెండో దంపతులు పక్కకి వెళ్ళి కొంచెం దూరంగా వెళ్ళి వీళ్ళకి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా పాడుకున్నారట, లేకపోతే కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు పద్మాగర్ గారు ఇక్కడ పురాణం చేస్తుంటే పక్కన ఎవడో భజన చేసి పైన ఏమో మైకి పెడితే ఇంకో యాతన రాదు. అందుకని ఎవ్వరూ ఒకరికొకరు ఇబ్బంది లేకుండా హాయిగా పాడుకోగలిగారు, ఆడుకోగలిగారు, ఇచ్చా వృత్తితో తిరిగారు, స్వేచ్ఛగా తిరిగారు. అందరికీ ఆ పూట ఏదో తెలియని అద్భుత రసం అన్నమాట, ఆశ్చర్యం కలిగింది. ఇటువంటివి భూలోకంలో జరుగుతాయా? ఈ వేదవ్యాసుని యొక్క దివ్యానుగ్రహం వల్ల కదా మనం కళ్ళారా చూడగలుగుతున్నాను చచ్చిన వాళ్ళని, వాళ్లతో తిరగగలుగుతున్నాం అనుకున్నారు. అందుకే చిట్ట చివర వేదవ్యాసుని గొప్పతనాన్ని జనమేజయునికి వర్ణిస్తూ వైశంపాయనుడు అంటాడు, ఏమనగవచ్చు నా సంయమీంద్రు మహిమ. ఆయన సంయమివరుడు, ఇంద్రియములను అదుపులో పెట్టి తపస్సు చేసి తపశ్శక్తి పొందిన మహాత్ముడు. అందుకే ఎక్కడో ఉన్నవాళ్ళని భూలోకానికి క్షణాల్లో తీసుకొచ్చాడు. తీసుకురావడం సరే, ఏదో ఒక సెకను దర్శనం ఇప్పించి వెళ్ళి పంపడం కాదు, ఒక రోజు రోజంతా, ఈరోజు సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం దాకా అక్కడే అట్టే పెట్టాడు. హాయిగా వాళ్ళంతా గడిపాక మర్నాడు సూర్యోదయం కాగానే, నాయనలారా ఎక్కడితో ఇక మీరు మీ లోకానికి వెళ్ళిపోవాలి, ఇంద్రుడికి దగ్గర మేము పుచ్చుకున్న పరివేషణ అయిపోయింది, ఇంద్రుడు ఇంత సమయం మాత్రమే వ్యాసునికి నేను ఇస్తున్నాను తీసుకెళ్ళొచ్చు అన్నాడుగా, ఆ లెటర్ అయిపోయింది ఇక. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళకపోతే పైకి వెళ్ళలేరు మీరు, పెద్ద సమస్య ఏమిటి తెలుసు, ఇక్కడ స్వర్గం నుంచి ఇంద్రుడి అనుజ్ఞతోటి భూలోకానికి వచ్చిన వాళ్ళకి ఇంద్రుడిచ్చిన కాలమానం దాటిందనుకోండి, ఆ తర్వాత స్వర్గం తలుపులు మూసుకుపోతాయి కనుక స్వర్గానికి వెళ్ళలేరు, భూలోకంలో ఉండరు. అప్పుడేమవుతారు, ఇటు భూమికి స్వర్గానికి కాకుండా మధ్యలో వెళ్ళాడతారు. అందుకే ఆ సమయం కాకుండా వెళ్ళిపోవాలి వాళ్ళు. అందుకని వీళ్ళందరినీ వెళ్ళిపోండి మీరంతా గంగలో మునిగి అన్నాడు. వాళ్ళంతా బుడుం బుడుంగని గంగల్లో మునగడం మాయమైపోయారు. ఇంకేముంది, పూర్వంలా అయిపోయింది, యథాప్రకార స్థితి వచ్చేసింది. ఒక్కడు లేడక్కడ, లక్షలు లక్షలు కోట్ల కొలది ఉన్న ఈ జనాలు, ఈ భటులు, ఈ గుర్రాలు, ఈ ఏనుగులు, ఈ పరివారం, హేమహేమీలు, వీరాది వీరుడు, మహాభారత యుద్ధంలో చచ్చిన వాళ్ళంతా టకటకటక దిగొచ్చారు. దిగొచ్చినంతసేపు పట్టలేదు, 24 గంటలు ఎంతండి, ఎప్పుడు చూసినా పురాణం చెప్పినట్టే ఉండదు నాకు ఎక్కడ కూర్చుని. నాకే 54 రోజులు, అప్పుడే వాళ్ళ 52వ రోజులోకి వచ్చేసాం. చూసారా ఇన్ని రోజులు పటపటపటపట గడిచిపోతుంటే, మన జీవితాలే వెళ్ళిపోతుంటే, ఓ 24 గంటలు లెక్క. అందుకే సూర్యోదయం నుంచి మర్నాడు సూర్యోదయం అయిపోయింది, ఎవరి దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తం మళ్ళీ ముఖాల్లో ఆనందంతో కూడిన దుఃఖం, దుఃఖంతో కూడిన ఆనందం రెండు వచ్చాయట. పోన్లే మళ్ళీ మన వాళ్ళని చూసాం ఆఖరిసారిగా అన్న తృప్తి కొందరికి, ఇంకోసేపు ఉంటే బాగుండని కొందరు, మరలో అరలో మర అని ఒక రహస్యం ఉంది. ఈ రహస్యం తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు తెలుసుకోలేక ఏడుస్తారు. వాళ్ళు భర్త కనపడగానే ఆనందంతో ఏదో అడుగుదాం అనుకుంటారు. అండో తీరా భర్త వెళ్ళిపోయాక గుర్తొస్తున్నారు. అయ్యారో ఏమండి, వెళ్ళేటప్పుడు మన ఇంటి అదేదో ట్రెజరీ ఆఫీసుకి సంబంధించినటువంటి కీ ఎక్కడ పెట్టారు, రహస్యమైన అరకి సంబంధించిన తాళంచివి ఎక్కడ పెట్టారు అని అడుగుదాం అనుకుంది ఒక ఆవిడ. పద్మాకర్ గారు ఉపన్యాసంలో వెనక నుంచి వచ్చి ముందు కూర్చోవడానికి కావలసిన మార్గం ఏమిటని అడుగుదాం అనుకుంది ఒక ఆవిడ. ఇవన్నీ మర్చిపోతారు, ఈ మొగుడు చూడగానే కర్మ, ఈ హడావుళ్ళు కదా. కాబట్టి ఇవన్నీ మర్చిపోయిన తర్వాత, వాడు వెళ్ళిపోయిన తర్వాత, రే ఈ ప్రశ్న అడిగితే బాగుండు, ఈ చీర గురించి అడిగితే బాగుండు. ఒక ఆవిడ అనుకుందిట భర్త గురించి, ఏమని ఆయన వెళ్ళేటప్పుడు దుద్దులు చేయించాడు, ఆ చేయించిన దుద్దులు తనకివ్వకుండా పట్టుకుపోయాడు, ఎవరికిచ్చాడు అసలు, అనుమానం ఉండిపోయింది. తీరా వాడు కనబడ్డాడు, అడుగుదామంటే ఈ కాసేపు ఆనందం, వాడు వెళ్ళిపోయాక ఆ దుద్దుల గురించి అడగడం మర్చిపోయారు. బాబోయారు మొద్దులు ఓసారి బాదుకుంది తలకాయ, సరే ఏవో రకరకాల బాధలు ఉంటాయి కదా. ఇప్పుడు వ్యాసుడు ఏమన్నాడో తెలుసా, అమ్మాయి మండులారా మీ అందరికీ సంతృప్తి కలిగిందని అనుకుంటున్నాను, ఇప్పుడు మీకు నేను ఇంకొక వరం ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా మా భర్తల్ని చూసాం, వాళ్ళు లేకుండా ఇక ఉండలేం, వాళ్ళున్న చోటకి ఆ స్వర్గానికి వెళ్ళి సుఖంగా ఉండాలనుకుంటున్నాం అనుకున్న వాళ్ళు ఉంటే చెయ్యొత్తండి అన్నాడు ఆయన. మొత్తం దుర్యోధనుడి భార్యలు కానీ ఇలా చాలామంది ఉన్నారు, వీళ్ళంతా కూడా చచ్చిపోయిన వాళ్ళ యొక్క భార్యలు. ఒక్క అభిమన్యుడి భార్య ఉత్తరకి మాత్రం అవకాశం ఉన్నాడు ఆయన, ఎందుకంటే పరీక్షిత్తుని పెంచాలి అందుకని. చాలామంది ఇంచుమించుగా అక్కడికి వచ్చినటువంటి ఆడవాళ్లలో 195 మంది చేతులెత్తి 24 గంటలు మా భర్తలతో సుఖంగా తిరిగాం కదండి, ఇంక ఈ భూలోకంలో ఉండబుద్ధి ఇయటం లేదు, మేమందరం స్వర్గానికి పోదాం అనుకుంటున్నాం అన్నారట. అలాగా అయితే నాతో పాటు రండి, ఈ గంగలో సంకల్పం చెప్పుకుని 3 మార్లు బుడుంగ్ 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 అని ఒలగండి, ఇక ఆ తర్వాత ఇక బుడుంగే, మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి పోతారన్నాడు ఆయన. వాళ్ళు అలాగే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, వ్యాసుడు చెప్పాడు అంటే నమ్మాలి కదా. నీళ్లల్లో గంగానది మహావేగంగా కొట్టుకుపోతుంటే అంత ప్రవాహంలో ములగాలంటే ఆత్మధైర్యం కావాలండో, ఆయన మీద చాలా విశ్వాసం కావాలి. ఒక ఆవిడ వెళ్ళి బుడుంగుని ములిగింది, అందరూ చూస్తుంటే 3 సార్లు ములగగానే చక్కని వస్త్రాలతో అద్భుత శరీరంతో స్వర్గానికి ఎగిరిపోయింది. అమ్మో, అక్కయ్య గారు గ్యారంటీగా వెళ్ళారు కనుక మనం ఏదో నీళ్లలో కొట్టుకు చచ్చిపోతామనే భయం విడిచిపెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ములగడం మొదలుపెట్టారు. ములిగిన వాళ్ళు ములిగినట్టే 3 ములకలు వేసిన వాళ్ళు సుందరీమణులుగా, అప్సరోభామినులుగా, అంటే అప్సరసలు ఎలా ఉంటారో అలాంటి స్త్రీలుగా మారిపోయి అందరికీ కింద ఉన్న వాళ్ళకి, మేము మా భర్తల దగ్గరికి వెళ్ళిపోతున్నాం టాటా బిర్లా అని చెప్పేసి వెళ్ళిపోయారు ఎవరి దారిన వాళ్ళు. ఈ విధంగా అత్యాశ్చర్యకరంగా 200,000 స్త్రీలు ఆనాడు గంగానదిలో మునిగి వెళ్ళిపోయారటండి అందరూ. వ్యాసుని యొక్క దివ్య మహిమ చచ్చిన వాళ్ళని భూలోకానికి రప్పించింది. భూలోకంలో భర్తల దగ్గరకో భార్యల దగ్గరకో వెళ్ళిపోవాలనుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆయన తన మహామహిమతో తిరిగి స్వర్గానికి పంపాడు. అది కూడా ఇది అల్లాటప్పాక కాదు, అందరూ చూస్తూ ఉండగా నీళ్లలో మెలగడం, దివ్య రూపములు ధరించడం, రివ్వున ఆకాశానికి ఎగిరిపోవడం జరిగింది. ఇంకెంతకంటే ఏమిటండి, ప్రత్యక్షంగా చూశారంతా. అందరూ వెళ్ళిపోగానే అక్కడున్న మిగిలిన వాళ్ళంతా కుంతీదేవి లాంటి వాళ్ళు ఆశ్చర్యపోయి, అహో వేదవ్యాసుని యొక్క దివ్య మహిమ ఇటువంటిదా, ఇటువంటి మహాత్ముడిని పక్కన పెట్టుకుని ఇంతకాలం మనందరూ అజ్ఞానంలో పడి ఆయన ద్వారా పొందవలసిన వేదాంత రహస్య జ్ఞానం పొందలేకపోయాం అనుకున్నారు. అందుకే వ్యాసుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, జననాథ ఈ ప్రియ సంగమోత్సవ కథ వినిన పఠించిన వే విధముల పరమ ప్రియములందు పరమ ప్రియములు ఇందు పరలోకమున సంభవించు మనమునకించు భంగి బాంధవ యోగ శోభనము వర్తిల్లు అనాయాసమున ఆమయాపగమము కలుగు భూదేవనికాయంబునకు దీని తగ వినిపిల్చిన ధార్మికులకు నవ్యయానంద సంప్రాప్తి అవహిల్లు తత్పరత కొనియాడిన దైవతములు నీచ దశ పొందకుండంగా కాచి తిరిగి మేలునర్తురు భరత భూపాలవర్య. వైశంపాయనుడు జనమేజయుడికి చెబుతూ అన్నాడు, మహారాజా ఇది ఒక అద్భుతమైన ఘట్టం, మొత్తం మహాభారతానికి ప్రాణం వంటి ఘట్టం ఇది. దీనికి వ్యాసుడు ప్రియ సంగమోత్సవ కథ అని పేరు పెట్టాట. ప్రియ సంగమ ఉత్సవ కథ, ప్రియులంతా ఒకసారి కలుసుకుని ఆనందం పొందిన కథ. ఈ కథ వినినా మీరంతా విన్నారు, పఠించినా నేను పఠించాను, ఇంకా కొన్ని వేల విధాలైనటువంటి సుఖాలు పొందుతారు. ఇప్పుడున్న సుఖములు కాకుండా కొన్ని చెప్పడానికి కూడా వీలు కాని, వర్ణింపడానికి అలవి కాని అనేక సుఖములు మానవులకి లభిస్తాయి. ఈ లోకములో భవిష్యత్తులో పరమ ప్రియము తప్ప అప్రియముండదు, అనగా భవిష్యత్తులో ఈ కథ విన్న వారికి శుభములు తప్ప అశుభములు కలగవు అని వ్యాసుల వారు చెప్పారు. శరీరం అనాయాసంగా విడిచిపెడతారట, సుఖంగా విడిచిపెడతారు. మనస్సులో ఉన్న ఏ దౌర్బల్యమైనా తొలగిపోతుంది. ఒక్కొక్కప్పుడు మనకి తెలియకుండానే మనస్సు చిటికి వాటికి దుర్బలత్వం పొందుతుంది. అయ్యో నేను మంచి చేయలేదేమో, చెడ్డ చేశానేమో, వార్ధక్యంలో సరిగ్గా చావనేమో, పిల్లలు చూడలేమో, అనారోగ్యం వస్తుందేమో, ఇలా రకరకాల బాధలు చీటికి మాటికి మనస్సుని పట్టి పీడిస్తూ ఉంటాయి. ఆ భయంకర దుర్బాధలన్నీ తొలగిపోతాయి, సుఖముగా శరీరం విడిచిపెడతాట. బంధువులతో మళ్ళీ కలయిక వస్తుంది. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బిడ్డలు, భార్యాభర్తలు ఓ చోటకి చేరతారు. అనాయాసమున మళ్ళీ చెప్పాడు ఇక్కడ ఏమని, అనాయాసమున ఆమయాపగమము కలుగు, అనగా శరీరం సుఖముగా కష్టము లేకుండా విడిచిపెడతాడు. ఏ గవర్నమెంట్ ఆసుపత్రిలోనో చేరిపోయి వాడు సరిగ్గా పెట్టి పెట్టక ఆక్సిజన్ బంధువులు చూడడానికి లేక ఎప్పుడు వెళ్ళిపోతానరా బాబోయ్ అని బాధపడుతూ చావకుండా సుఖంగా ఇంట్లో కూర్చొని వెళ్ళిపోతాడు. ఆమయము అంటే రోగం, ఆమయ అపగమము అన్నాడు. అంటే అర్థమైందా, మాట వరుస కూడా రోగంతో నానా బాధపడి చావడు. ప్రతి వ్యక్తికి ఎంతో కొంత రోగం ఉంటుంది, కానీ ఈ రోగం వల్ల ఆసుపత్రి పాలైపోయి అక్కడ నానా యాత్ర పడి కోమాలోకి వెళ్ళిపోయి ఏం జరుగుతో తెలియక ఉన్న డబ్బంతా క్షవరం చేయించుకుని తన బంధువులను ఏడిపించి వాళ్ళు చాకరీ చేయలేక ఏడుస్తూ ఉంటే తాను ఏడుస్తూ చావడం దరిద్రపు చావు. అసలు నడితే ఈ ప్రపంచంలో అన్నిటికంటే దరిద్ర మరణం ఏదన్నా ఉందంటే అది ఆసుపత్రి మరణం అండి బాబు. చిచ్చిచి భగవంతుడు మీ ఎవ్వరికీ నాకుతో సైతంగా ఆ దరిద్రం ఇవ్వకుండా ఉండుగాక. ఎందుకనంటే ఇంత ప్రత్యేక ఎదుగు తీవిస్తున్నానంటే ఏముంది సుఖం అక్కడ పాప, మందులకు వెళ్ళాలి మనం. ఏదైనా కాస్త మందు వేసుకుని వచ్చేయాలి తప్ప అక్కడికి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు చేయలేరు, అక్కడ వాళ్ళకి విసుగు, డబ్బులు క్షవరం అవుతాయి. నేను ఇక్కడ వైద్యులు తిట్టట్లేదు సుమా, మాట వరుస ఒక్కడ వైద్యం నారాయణ హరి. వైద్యుల్ని ఆసుపత్రులకి వ్యతిరేకం కాదు, మనం అలా దరిద్రపు చావు చావకుండా సుఖముగా వెళ్ళిపోవాలని మాత్రమే దీవిస్తున్నాను. నాకు మాత్రం నమ్మకం ఉన్నది. ఏమిటి నమ్మకం తెలిసిన, భారతములో ఉన్న కొన్ని కథలు విన్న వారికి అనాయాస మరణం వస్తుందని పెద్దలు చెప్పింది నేను కళ్ళారా చూశాను, మా నాన్నగారిని చూశాను నేను. అందుకని చెప్తున్నాను, నాన్నగారు ఇంట్లోనే సుఖంగా వెళ్ళిపోయారు. అలాగే చాలామందిని చూశాను. ఇందులో కూడా వ్యాసుడు అనాయాసమున ఆమయాపగమము కలుగు అని చెప్పాడు. మళ్ళీ ఈ ప్రియ సంగమ కథ విన్నటువంటి వారు ఆయాసము లేకుండా రోగముతో ఆసుపత్రి పాలై తీసుకు చావడు, సుఖమరణము పొందుతాడని చెప్పారు. ఎలా బ్రతికామన్నది కాదు, యావత్ జీవితం సుఖంగా బ్రతికినా చివరి రోజుల్లో సుఖంగా బ్రతకపోతే నానా యాతన పడిపోతూ మూలుగుతూ చావడం మంచి పద్ధతి కాదు. అందువల్ల మనస్ఫూర్తిగా ఈ కథ ఫలితం మీ అందరి మీద ఉండుగాక. అది కూడా ఇప్పుడు కాదు, వయస్సు మీరిన తర్వాత. సహజ మరణం అంటారు దానిని, అనగా 100 ఏళ్ళో 70 ఏళ్ళో 90 ఏళ్ళో వాళ్ళ ఆయువులు ఉంటాయి కదా, ఆయువు తీరి శరీరం విడిచిపెట్టాలి. ఎట్టి పరిస్థితులలోనూ బాల్య మరణములు సంభవించకూడదు. ప్రతి వ్యక్తి ఆయువు తీరిన తర్వాత సహజ మరణం పొందేటప్పుడు ఎక్కువ రోగం లేకుండా సుఖముగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోయేలా చేసే కథ ఇది అని ఇంత పెద్ద మహిమనంతా 4 శ్లోకాల్లో వ్యాసుల వారు చెబితే ఒక పెద్ద శేషపద్యంలో తిక్కన గారు మనకు వర్ణించి చెప్పారు. భూదేవ నికాయంబునకు దీని తగ వినిపించిన ధార్మికులకు, దీనిని శ్రద్ధగా వినిపించిన ధర్మాత్ములకి, విన్నటువంటి వారికి, దీనిని ఎవరైనా బ్రాహ్మణులకు కూడా వినిపిస్తే వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా అవ్యయానంద మావహిల్లు అన్నాడు ఆయన. ఆనందములలో అవ్యయానందము అన్నాడు, అనగా తరగని ఆనందం. ఆనందములు 2 రకాలు, తరిగే ఆనందం, తరగని ఆనందం. ఒక్కొక్కప్పుడు ఆనందం వస్తుంది, 5 నిమిషాల పైకి మళ్ళీ ఆనందం పోయి దుఃఖమే వస్తుంది. ఎక్కువసేపు ఆనందం మానవుడికి అట్టే పెట్టాడు పరమాత్మ. కానీ ఈ కథ విన్నవాడు తరగని శాశ్వతమైన ఆనందమును పొందుతాడు. దైవతములు దీనిని కొనియాడితే, అనగా ఈ కథని శ్రద్ధతో విన్నాక దారి పొడుగుతా, ఆహా, వ్యాసుల వారు చచ్చిపోయిన వాడిని తిరిగి భూలోకానికి రప్పించారు, ప్రియ సంగమం కలిగించారు అని పదే పదే ఈ కథని కొనియాడితే, పదే పదే ఈ కథని తలుచుకుంటే అటువంటి వాళ్ళు నీచమైన దశ పొందరు. ఎప్పుడూ ఇతరుల దగ్గరికి వెళ్ళి యాచించి బతికే దుర్దశ రాదు, హాయిగా సకల శుభాలు కలుగుతాయి. అనే విధంగా ఎన్ని శుభాలు కలుగుతాయో అవన్నీ కూడా వేదవ్యాసులు వారు వివరించారు. ఆ కథను మీరు కూడా శ్రద్ధగా ప్రారంభం నుంచి విన్నారు కనుక మీ అందరికీ సకల శుభాలు కలిగి తీరతాయని నేను నమ్ముతున్నాను. వ్యాసుడు కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. తదనంతరం ధృతరాష్ట్రుడు ఈ వెళ్ళిపోయే వాళ్ళందరినీ, స్వర్గానికి వెడతామని వాళ్ళందరినీ వాళ్ళ భర్తల దగ్గరికి, బంధువుల దగ్గరికి పంపేశాక మునులందరినీ వెంట పెట్టుకుని ధృతరాష్ట్రాశ్రమానికి తీసుకొచ్చాడు. అప్పుడు ఆశ్రమానికి వచ్చాక తిరిగి ధృతరాష్ట్రుడి యొక్క ఆశ్రమానికి, శతయూపుడి ఆశ్రమానికి వచ్చాక శతయోపాధుల్ని, అయ్యల్లారా మీ అందరికీ సంతృప్తి అంటే, సంతృప్తి ఏంటండి 100 ఏళ్ళుగా ఇక్కడ తపస్సు చేస్తున్నాను నేను, శతయూపుడు అన్నట్ట, నా జీవితంలో ఇలాంటిది ఎప్పుడు ఎరగను నేను, మహానుభావుడివి గనక మా అందరికీ ఆశ్చర్యకరమైన ఈ దృశ్యాలు చూపించావు, ఆ దృశ్యం ఇంకా కంటి ముందు నుంచి అదృశ్యం అవ్వడం లేదు మాకు, చాలు ఇక మేము చేసిన తపస్సులు ఫలిస్తాయి. ఒక గొప్ప ఋషి యొక్క అనుగ్రహం, ఒక గొప్ప సద్గురువు యొక్క అనుగ్రహం ఉంటే, ఆయన దర్శనం ఉంటే, సాధువుల యొక్క దర్శన స్పర్శనములు మాకుంటే మా తపస్సులు ఫలిస్తాయి అని వాళ్ళు ఆశ్రమాలకు వెళ్ళారు. ఇప్పుడు వ్యాసుడు ఏమన్నాడు, ధృతరాష్ట్ర, నీ కొడుకుల యొక్క సుఖం చూసావు, ఇంక రోజు ఏడవక వాళ్ళ కోసం. ధృతరాష్ట్ర, నువ్వు చీటికి వాటికి దుర్యోధనుడు ఏమైపోయాడో, దుశ్శాసనుడు ఏమయ్యాడో, వాడు స్వర్గంలో ఉన్నాడో నరకంలో ఉన్నాడో ఏడుస్తున్నాడు. వాళ్ళకేమిటి, వాడు శుభ్రంగా రంభాది అప్సరసుల యొక్క నృత్యాలు చూస్తూ టింగురంగా తిరుగుతున్నారు. భూలోకంలో ఉన్నప్పుడు లేని సుఖాలు అక్కడున్నాయి. ఇంకా నీవు బంధువుల గురించి, పుత్రుల గురించి, హితుల గురించి, పురోహితుల గురించి చింత విడిచిపెట్టి మిగిలిన కాలాన్ని తపస్సుతో గడుపు, భగవన్నామ స్మరణతో గడుపు. రోజు సంకల్పపూర్వకంగా యమునా గంగా స్నానాలు చేసుకో. ఎందుకంటే అక్కడికి శతయూపుర ఆశ్రమానికి కుడివైపు గంగా, ఎడంవైపు యమున ఉంటాయి. ఈ రెండు కొంత దూరం వెళ్ళాక ముందుకెళ్ళాక ప్రయాగ దగ్గర కలిసిపోతాయి. ఆ పవిత్ర ఆశ్రమాల్లో నీకు ఎటు కావాలంటే అటు నదులు ఉన్నాయి కనుక వాటిల్లో స్నానం చేయి, పూర్తిగా జపం చెయ్యి, ఆహార నిగ్రహం వహించు. నీ భార్య ఈ పరమ సాధ్యమణి అయినటువంటి కుంతి వీళ్ళిద్దరూ నీకు సేవ చేస్తూ ఉండగా తరించును. విదురుడు ఇప్పటికే వెళ్ళిపోయాడు, ఇక నీకు ధర్మబోధ చేసేవాళ్ళు ఎవరూ లేరు, నేను కూడా చీటికి వాటికి రాను అని హెచ్చరించి వీళ్ళని ముందు పంపేయి. ఎవరిని, ధర్మరాజుని, సోదరుల్ని, పరివారాన్ని పంపేయి. ఒకసారి సంసార బంధములు వద్దు అని వైరాగ్యం వహించి అడవికి వచ్చాక మళ్ళీ కొడుకులు వాళ్లతో కలిసి ఉండాలి, వీళ్ళ యొక్క సంపర్కం కావాలని కోరుకోవడం ఉందే, అది భ్రష్టత్వం కింద లెక్కట. అసలు సన్యాసాశ్రమానికి వెళ్ళనే కూడదు. వెళ్ళాక మళ్ళీ వెనక్కి తిరిగి, అయ్యో మా వాళ్ళకు దూరం అయ్యాను, మా వాళ్ళని చూడాలనుంది, నాకు ధర్మరాజు కావాలి, పరివారం కావాలి, హస్తినలో ఉన్నట్టుండాలి సౌకర్యాలు అనుకుంటే అప్పుడు అడవి కూడా హస్తినాపురం అవుతుంది. జ్ఞానం ఉన్నవాడికి నగరమే అరణ్యం, అజ్ఞానికి అరణ్యం కూడా నగరం అయిపోతుంది. నీవు పూర్వము కంటే నిష్ఠగా తపస్సు చేయి. వీళ్ళందరినీ పంపే, ఇంకెవ్వరిని మాట వరస కూడా రానివ్వకు. వచ్చారా ఈ బంధువులతో నీకు మళ్ళీ సంబంధం పెరుగుతుంది, అప్పుడు ఏమవుతుంది, సంసార వ్యామోహం పెరుగుతుంది. ఆ వ్యామోహం నీ తపస్సుని పాడు చేస్తుంది, వ్యామోహం మనిషిని భ్రష్టుని చేస్తుంది. పంపించేయి అని చెప్పి తాను కూడా అదృశ్యుడైపోయాడు. ఇప్పుడు ధృతరాష్ట్రుడు ధర్మరాజుని, నాయన విన్నావు కదా వ్యాసుని మాటలు, మీరిక్కడ ఉంటే మా తపస్సు పాడవుతుంది, మీరున్న దగ్గర నుంచి రోజు మీకోసం కందమూలాలు ఏరడమే నా బతుక్కి సరిపోతుంది, లేదా నా కొడుకులు గుర్తొస్తారు, రాజ్యం ఎలా ఉందో అని అదో బెంగ, ఖజానా గురించిన ఆలోచనలు వస్తాయి, మీరు ఇక్కడ ఉన్న దగ్గర నుంచి పిండి వంటల మీద కోరిక వస్తుంది, తిండి మీద కోరిక వస్తుంది, అందువల్ల ఎందుకు వచ్చింది మీకు మాకు ప్రమాదం పొమ్మనగానే ఆయన అన్నాడు, తపమునడం మదీయమతి తత్పరగా ఉన్న, నాకు తపస్సు చేసుకోవాలనున్నది, నేను ఇక్కడ ఉండిపోతాను. భీమ, నువ్వు వెళ్ళి రాజ్య పరిపాలన చేసుకుంటే నేను ఒక్కడిని ఇక్కడ ఉండి పెద్దనాన్నగారికి, గాంధారికి, అమ్మకి సేవ చేసుకుంటూ ఉండిపోతాను. మళ్ళీ మొదలుకు వచ్చాడు ఈయన, చీటికి వాడికి నేను తపస్సు చేస్తానంటాడు ఈయన, రాజ్యం ఉన్నవాడేమో తపస్సు చేస్తానంటాడు, అడవికి పోయి తపస్సు చేసుకోరంటే నాకు రాజ్యం కావాలంటారు మన రాజకీయ నాయకులు. కర్మ ఏం చేస్తాం, యోగం వైరాగ్యం అనేది విచిత్రమైనది. ధర్మరాజు ఎంత గొప్ప జ్ఞాని కాకపోతే ఎంత రాజ్యం నాకు వద్దన్నాడు ఆయన. అప్పుడు ఆయన అన్నాడు, నాయనా ఈ నిష్ఠ నాకు అవసరం, నేను వార్ధక్యంలో ఉన్నవాడిని, అన్ని అనుభవించి చివరికి పండిపోయిన వాడిని. నీవలా కాదు, పరమ పవిత్రమైన రాజ్యాన్ని యుద్ధరంగంలో పొందావు, జయం ద్వారా పొందావు, కాబట్టి నృపవర ఏగి రాజ్యభర నిర్వహణం వనరింపునావుడం, నువ్వు వెళ్ళి మారు మాట్లాడకుండా రాజ్యభారాన్ని వహించు, ప్రజా పరిపాలన చెయ్యవలసిందే, ఇక తిరుగులేదు నా మాటకి, నా శాసనం శిలాశాసనం అనగానే ఇక పాండవులు తిరిగి తిరిగి అందరి దగ్గర ఆశీర్వచనాలు పుచ్చుకుని పెద్దలకు నమస్కరించి ఇష్టం లేకపోయినా ధర్మరాజాదులు వెనక్కి వెళ్ళారు. మళ్ళీ దారి పొడుగుతా పౌరులంతా, అమ్మయ్యా ధర్మరాజు గారు అడవిలోనే ఉండిపోతాడేమో అని బెంగ పెట్టుకున్నాం, ఆ బెంగని దూరం చేస్తూ ధర్మరాజు గారు మనల్ని అనుగ్రహించడానికి తిరిగి వచ్చాడని సంతోషించారు. అంటే దీన్ని బట్టి ప్రజల్లో కొంతమందికి ఇంతటి ధర్మాత్ముడైన ధర్మరాజు ఏ కారణం చేతనైనా మనల్ని విడిచిపెడతాడేమో, ఎందుకంటే ఈయన రాజైనప్పటి నుంచి వైరాగ్యంతో ఉంటున్నాడు, అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటానంటాడు, ఇప్పుడు అక్కడ ఉండిపోతే మనల్ని పరిపాలించే ఒక ధర్మమూర్తి మనకు దూరం అయిపోతే ఎలాగా, ధర్మమూర్తులు పరిపాలన చెయ్యాలి, ఎవడికి వాడు ముక్కు మూసుకు తపస్సు చేసుకోవడం కూడా ధర్మం కష్టమా, ధర్మాత్ముడు పరిపాలన చేయకపోతే ప్రజలకు చాలా నష్టాలు ఉన్నాయండోయ్. కాబట్టి ఆయన తిరిగి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూశారు. ఆయన రాగానే అంత ఆనందం పడ్డారట. అందుకే ఇక్కడ ఏమన్నాడు తెలుసా, చని పరిజనములు పౌరులు అనుమోదము తోడకులు వనరిగిరి నగరం వునకున్ కన్నుల పండువు జనపదము జనం వనర్ప జన సంస్కృతి అన్నారు. పౌరులు, జానపదులు,
అడవుల్లో ఉన్నటువంటి బోయవాళ్ళు అందరూ కూడా వచ్చి ఆశీర్వదించి ఆనందం పొంది, అమ్మ మళ్ళీ మమ్మల్ని సంపూర్ణ ధర్మమూర్తి అయిన ధర్మరాజు అనుగ్రహిస్తున్నాడు, సింహాసనం మీద కూర్చుంటాడు ఆయన, ఆయన ధర్మదండంతో మనల్ని పరిపాలిస్తాడు అని పదే పదే స్తోత్రం చేశారు. సరిగ్గా 2 ఏళ్ళు గడిచింది. అంటే అప్పటికే ధృతరాష్ట్రుడు అడవికి వెళ్ళి 3 ఏళ్ళు అనమాట. 7 ఏళ్ళ తర్వాత పాండవులు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు తిరిగి వచ్చాక ఇంకో 2 ఏళ్ళు గడిచాయి. వెరసి 3 ఏళ్ల కాలం గడిచింది. నారదుడు ఒక రోజున సరిగ్గా తెల్లవారుజామున ధర్మరాజు గారు స్నానం చేసి అర్చనకు వెళ్ళబోతుండగా దర్శనమిచ్చాడు. వెంటనే నారదుడికి ఎందుకో కొంచెం గుండెలు జల్లుమన్నాయి. తెల్లవారుజామున సాధారణంగా నారదుడు దర్శనమివ్వడు, ఆయన ఎప్పుడు కొలువులోనే దర్శనమిచ్చాడు. ఈ పూట తాను, తన తమ్ముళ్ళు 4 5 పవిత్ర యమునా నదికి వెళ్ళి స్నానం చేసి కాసేపట్లో అర్చన చేసుకుందాం అనుకుంటూ ఉంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో నారదులు వారు పరిగెట్టుకుని ఎందుకు వచ్చినట్టు అనుకుని వినయంగా నమస్కరించి తన పూజామందిరంలోనే ఆయన కూర్చోబెట్టి భగవంతుడికి చేసినట్టుగా ఆయనకి పూజ చేశాడు. ఎందుకంటే నారదుడు కూడా భగవత్ స్వరూపుడు కనుక, అంతటి మహాత్ముడు కనుక, నారదుడే దొరకాలి కానీ ఇంకా వేరే దేవుడు కావాలనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆయన గురువు కనుక, గురువు త్రిమూర్తుల కంటే అతీతుడు కనుక, అందుకని భక్తితో సోదరులతో సైతంగా పూజ చేసి, మహాత్మా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో మాకు ఏదన్నా శుభవార్త చెప్పడానికి వచ్చావా అంటే, సందేహం లేకుండా శుభవార్తే, అయితే వినేవాణి బట్టే శుభమో అశుభమో అర్థమవుతుంది. ధృతరాష్ట్రుడు, మీ అమ్మ, గాంధారి వీళ్ళంతా శరీరం విడిచిపెట్టేశారు, చెప్పడానికి వచ్చానన్నాడు. పొద్దుటే వచ్చి నాకు ఇదా వార్త, పైగా ఇది వినేవాణి బట్టి శుభం అంటావా అంటే, నాయన మహానుభావులు సద్గతులకు వెళ్ళడం శుభవార్తే. ఆ రాజు నియతి గాంధారియు గొంతియు సంజయుండునుదోన సన్నగ అగ్నిహోత్రంబుగొని యాజకోత్కరం వగ్రేశరం బయపో నిజాశ్రమము విడిచి. ఆ మహారాజు మీరు వచ్చేసాక ఓ 10 15 రోజుల తర్వాత ఆశ్రమం విడిచిపెట్టేశాట. ఇక్కడ ఉంటే చీటికి మడిగి ధర్మరాజు వస్తాడు, సైనికుల్ని వెంటబెట్టుకొస్తాడు, బంధువుల్ని వెంటబెట్టుకొస్తాడు, దాంతో మన తపస్సుకి భంగం కలుగుతోంది, అందువల్ల ఇక్కడ ఉండకూడదు, వీళ్ళెవరికి కనబడని చోటికి పోదామని అక్కడి నుంచి తీవ్రంగా నడిచి నడిచి తన భార్యతోటి, సంజయుడితోటి, కొద్దిమంది పురోహితులతోటి అగ్నిహోత్రాలతో గంగానదీ తీరానికి వెళ్ళాడు. హరిద్వారం దాకా వెళ్ళిపోయేటంగా హరిద్వారం వెళ్ళి మాయాపురం అంటారు, అక్కడికి వెళ్ళిపోతే చివరి క్షణంలో శరీరం అక్కడ విడిచిపెడితే మంచిది అనిపించింది ఆయనకి. అందుకని శతయోపాశ్రమం విడిచిపెట్టి, పాపం ముసలివాళ్ళు కదండి అంతాను, అందుకని శతయోపాశ్రమం నుంచి నడిచి వెళ్ళడానికి ఇంచుమించుగా 10 రోజులు పట్టిందండి పాప వాళ్ళకి. అయినా చాలా స్పీడ్గా నడిచినట్టే. నిజానికి శతయోపాశ్రమం అంటే హర్యానాలో ఉంది, ఎక్కడి హర్యానా ఎక్కడి ఆ హరిద్వారం ఆలోచించండి. 10 రోజులు ఏకధట్టిగా నడిచి అక్కడికి వెళ్ళారు. అక్కడ ఇంకా ఆశ్రమం కట్టుకోకుండా గంగాతీరంలో ఉండేవారు. కొద్ది రోజులు అన్నం తింటూ, అన్నం అంటే కేవలం ఆకులు అలవలేగా అవి తింటూ, కొన్ని రోజులు అలా ఆకులు అలవలు మానేసి కేవలం వేగముగా ప్రవహిస్తున్న గంగాజలం తాగుతూ తపస్సు చేశారు. మరికొంతకాలం పోయాక అసలు పూర్తిగా నీళ్లు కూడా వదిలిపెట్టేసి, ఒగ్గబెట్టేసి కేవలం గాలి పీల్చుకుంటూ తపస్సు చేశారు. ఒక రోజున ధృతరాష్ట్రుడు పురోహితుల్ని పిలిచి, మహానుభావులారా, పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నా అగ్నిహోత్రాన్ని మీరు మీ పెద్దలు రక్షించారు, ఇంకా అగ్నిహోత్రంతో పని లేదు నాకు, నా పని అయిపోయింది, నాకు తెలిసిపోతుంది. ఆ అగ్నిహోత్రానికి ఉద్వాసన చెప్పి వదిలేయండి ఎక్కడో చోట అన్నట్ట. అగ్నిహోత్రం ఇంకా శరీరం విడిచిపెట్టే ముందు అర్చనను విడిచిపెట్టేసి ఎక్కడో చోట ఇచ్చేయాలని శాస్త్రం. దీనికి ఒక మంత్రశాస్త్రంలో బృహస్పతి ఒక ముక్క చెప్పాడు. మన ఇళ్లల్లో పరంపరగా పూజించుకునే విగ్రహాలు ఉంటాయి కదా, ఈ విగ్రహాలు వారసులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అప్పగించాలి. ఓ తండ్రి ఉన్నాడు, ఓ రాముణ్ణో సీతనో లేకపోతే ఇంకో కృష్ణుణ్ణో సాలగ్రామనో పూజించాడు. కొంతకాలం అయిపోయాక ఇంకా నా వల్ల కాదనిపించినప్పుడు కుమారుణ్ణి పిలిచిన, ఆయన కుమార ఈ రోజు నుంచి ఈ విగ్రహముల బాధ్యత నీది, ఇక నువ్వు పూజ చేసుకో అని పూర్తిగా పూజా బాధ్యత ఆయనకు అప్పగించేసి తను ఆ పూజను మానేసి కేవలం మంత్ర జపం చేసుకుంటే చాలని శాస్త్రం. ఎప్పుడు శరీరంలో ఓపిక చచ్చిపోయినప్పుడు, కూర్చుని చేయడానికి, అభిషేకం చేయడానికి, పువ్వులు పెట్టడానికి ఓపిక లేనప్పుడు పుత్రులకు ఇచ్చేయాలి. పుత్రులు చెయ్యకపోతే దాన్ని ఏదైనా గుళ్ళో ఇచ్చేయమన్నారు, లేదా పురోహితుడికి దానం చేసేయాలి. ఈ విధంగా తమ దగ్గరున్న అర్చ పాత్రలు, అర్చ మూర్తులు, అర్చలకి సంబంధించిన లింగాదులు లేదా అగ్నిహోత్రాదులు చిట్ట చివరి కాలంలో ఎవరో వాళ్ళకి అంటగట్టి వెళ్ళిపోవాలి, లేకపోతే మళ్ళీ వీడి ఇంకో జన్మెత్తాలి దానికోసం. తెలుసిన
ఈ విగ్రహాన్ని ఎవరో ఒకవాడికి ఇవ్వకుండా అంటగట్టకుండా వెళ్ళిపోతే ఈ అర్చన చేయడానికి మళ్ళీ ఇంకో జన్మెత్తి అయ్యో నేను పూర్వజన్మలో పొరపాటు చేశాను, వీటిని ఎవరికి ఇవ్వలేదు, పూజ చేయకుండా అర్ధాంతరంగా వదిలేశానని ఏడుస్తూ మళ్ళీ దాన్ని పూజ చేస్తాడు. ఆ చేసేటప్పుడు ఏమవుతుందట, పూర్వజన్మలో ఎవరికి అప్పగించకుండా మధ్యలో పూజ మానేసి చచ్చిపోవటం వల్ల, దానికి పూజ చేయడానికి వీడు పుట్టడం వల్ల దారిద్ర్యంతో బాధపడతాడట. అందుకని ఎప్పుడూ కూడా పెద్దలైన వాళ్ళు వారసులుంటే వారసులకు ఇచ్చేస్తారు. అదృష్టం బాగుండి పిల్లలు మంచివాళ్ళు అనుకోండి, కొడుకో కూతురు అమ్మాయి నువ్వు చెయ్యి లేదా అబ్బాయి నువ్వు చెయ్యి అని వాళ్ళకి అంటగట్టండి. అంటగట్టడం అనే పదం ఎందుకు వాడుతున్నావు అంటే, శ్రద్ధగా వాళ్ళు పూజ చేయడానికి పనికొచ్చేటట్లు ఇస్తేనే అంటగట్టడం అంటే. ఈ తెలుగులో మనవాళ్ళని అంటగట్టడం కష్టమా, పనికి వాళ్ళ పదార్థాలు నమ్ముతారే దానికి కూడా అంటగట్టడం అని పేరు పెడుతున్నారు. ఇది అలా కాదు, అంటం కట్టుట హృదయమునకు అంటేలాగా ఇచ్చుట అని అర్థం సుమా. ఈ పదానికి అర్థం అది, అది క్రమక్రమంగా ఇంకో రకంగా వచ్చేసింది. ఈ మధ్యన ఒక ఆయన నాకు వాడెవడో అంటగట్టాడండి ఇది అన్నాడు. ఏమిటని అంటగట్టడం అంటే, మోసంతో ఏదో దరిద్ర పదార్థం అమ్మేట, దానికి అంటగట్టుడు అనే పదం వాడుతున్నాం కానీ అది అలా వాడకూడదు. కొన్ని పదాలలో వచ్చి అంతే. ఉదాహరణకి తద్దినం, తద్దినం అంటే తత్తు దినం, ఆ రోజు పోయిన రోజు. కానీ వాళ్ళు తద్దినం అన్నావా, ఖచ్చితంగా అది పితృ కార్యక్రమం తప్ప ఇంకోటి ఏదో గుర్తుకు రాకుండా అయిపోయింది. కాలప్రభావం వల్ల అలా వచ్చాయన్నమాట. అలాగే చాలా భోక్తృత్వ శబ్దం కానీ, బ్రాహ్మణార్థం అంటే నిజానికి బ్రాహ్మణుని యొక్క పని చేయుట. ఇవాళ బ్రాహ్మణార్థం అంటే తద్దినంలో భోజనం అనే అర్థానికి వాడుతున్నాను తెలుసు. ఇందులో బ్రాహ్మణార్థంబు చేయుటకు వెళ్ళదను అన్నాడు అర్జునుడు. అంటే ఒక బ్రాహ్మడికి రక్షణ కలిగించడానికి వెళుతున్నానని వాడాడు. ఇంత గొప్ప పదాలు రాను 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 ఏమైపోయానమాట. ఇవాళ పొరపాటు బ్రాహ్మణార్థానికి వెళ్ళాడంటే వాడు ఆ పూట ఏ తద్దినంలోనూ భోక్తగా వెళుతున్నాడని అర్థం వచ్చేసింది. కాలప్రభావం వల్ల మన నోట్లో శబ్దాల్లో అలా మార్పు వచ్చింది. అలాగే ఈ అంటగట్టుడు అనే శబ్దం ఎంత మారిపోయిందండి అనిపించింది అనమాట. నిజానికి అంటం అంటే మనస్సుకు అంటేలాగా ఒక పదార్థమును ఇచ్చి వెళ్ళాలి. నాయనలారా శ్రద్ధగా భగవంతుణ్ణి పూజించండి, భగవదారాధన చెయ్యండి అని చెప్పడం అనమాట అంటగట్టుట. ఈ విధంగా ఎవరో ఒకళ్ళు ఇవ్వకుండా మాత్రం వెళ్ళకూడదు. ఎవ్వరూ లేకపోతే, ఇందాక చెప్పారుగా కొడుకులు లేరు, కూతుళ్ళు లేరు, పుచ్చుకునే స్నేహితులు లేరు, ఎవ్వరూ లేకపోతే ఎవరో మంచి అర్చకుడికో లేకపోతే చేసే వ్యక్తికో దక్షిణతో ఇచ్చేస్తే చేస్తారు వాళ్ళు. ఇప్పుడు చాలామంది చేస్తున్న పొరపాటు ఏమిటో తెలిసిన, కొడుకులకి ఎవరు, కూతుళ్ళకి ఎవరు, వాళ్ళు ఎవరు పుచ్చుకోరు. వాళ్ళకి ఎందుకు వచ్చింది, వాళ్ళ ఆస్తులు అయితే పుచ్చుకుంటారు కానీ ఇవెందుకు పుచ్చుకుంటారు. చక్కగా పిల్లలు లేని వాళ్ళు వీలునామా రహిస్తే మా బంధువులు అంతా పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మనకి దేవుడిని పుచ్చుకోవడానికి ఇష్టం పడరు వాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, చాలామంది రహస్యంగా పట్టుకొచ్చి ఇంట్లో ఉన్న పటాలు లేకపోతే విగ్రహాలు గుట్లో పెట్టేసిపోవడం. దేవాలయంలో ఆ వెనక భాగంలో ఎన్ని పటాలు ఎన్ని విగ్రహాలు అంటే వాడికి పనికిరాదు అనమాట. ఎవరికి పూజ చెయ్యమని దక్షిణతో ఇవ్వడం మానేసి అలా పెట్టేస్తే ఆ పాప ప్రాయశ్చిత్తానికి మళ్ళీ దరిద్రపు జన్మ ఎత్తుతారు తెలుసా. మహాపాపం అది, ఎలాగ అంటగట్టకూడదు. ఈ అంటగట్టడం అనమాట ఇది. మన ఇంట్లో ఒక పటం ఉంది, అది మనం పూజ చేయలేకపోతున్నాం. ఒక విగ్రహం ఉంది, దాన్ని పూజించలేకపోతున్నాం. ఒక లింగం ఉంది, దాన్ని అభిషేకించలేకపోతున్నాం. అప్పుడు చక్కని దక్షిణతో అర్చన చేసేవారికి దానం ఇవ్వాలి. అటు ఇటు చూసి రహస్యంగా తులసికోటలోనో లేకపోతే దేవాలయం వెనక భాగంలోనో సరిగ్గా దత్తాత్రేయుడి పక్కన ఉన్న మర్రి చెట్టు కింద రోజు ఒక శివలింగమో విగ్రహమో పాప వాళ్ళు తీయలేక నానాయాత్ర పడిపోతున్నారు. నాకు రోజు కనపడితే పొద్దున్నే ప్రదక్షిణ నేనే చేస్తాను కదా, రాగా అని కనపడుతుందన్నమాట. ఓ బాబా ఫోటోయో, ఓ సత్యనారాయణ స్వామి పటమో, మరి ఎందుకు పారేస్తున్నారో తెలియట్లా. అవి బంగారంలో ఉన్నాయి పోనీ, చిన్న చిన్న విగ్రహాలు అండి. వెండి విగ్రహాలు అయితే వెళ్ళి ఎవరికి వరుసమా, అది వెండి కదా, అది కరగ తీసుకుని ప్లేట్ చేయించుకుంటాం, కంచం చేయించుకుంటాం, ఆ కంచంలో భోజనం చేస్తాం. ఇంకా ఏవో రాతి బొమ్మలు, రాతి విగ్రహాలు, అస్సలు ఖరీదు లేనటువంటి చెయ్యనటువంటి ఇత్తడి విగ్రహాలు ఇలాంటివి మాత్రం పట్టుకొచ్చేమో చెట్ల కింద పెడుతున్నారు. అంటే వాటిని వదిలించుకోవటం అంటారు దాన్ని. దేవతామూర్తుల్ని ఎవరికీ పూజకి ఇవ్వకుండా దక్షిణతో ఇవ్వకుండా దాన్ని అలా బయట పారేయడం, చెట్ల కింద పెట్టడం, గుళ్ళల్లో రహస్యంగా పెట్టడం ఉందే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కూడా తెలుసు. అలా పెట్టిన వాళ్ళు మళ్ళీ జన్మెత్తి దరిద్రం అనుభవిస్తూ వాటికి పూజ చేస్తారు. అంటే కట్టుకునే గుడ్డలు లేక ముష్టి గుడ్డలు కట్టుకుని, మళ్ళీ ఆ మాట కూడా అంటే మా ముష్టివాడు బాధపడుతున్నారు ఈ మధ్యన, చండాలపు గుడ్డలు కట్టుకుని, కుళ్ళు గుడ్డలు కట్టుకుని రోజు పూజ చేసి ఎంత పూజ చేసినా ఆదాయం లేక ఏడుస్తారట, అంత యాతన పడతారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా విగ్రహాలని పవిత్రమైనటువంటి వాటిని పారేయకూడదు. మహాత్ములు అర్చకులు ఉన్నారు ఇంకా దేశంలో, పురోహితులు ఉన్నారు, వాళ్ళకి దానం ఇచ్చేయండి, మంచి జీతంతో దానం చేయండి, దక్షిణతో దానం ఇవ్వండి. వాళ్ళు చేస్తారు ఇళ్లలో అర్చన. ఇంకా అసలు ఎవరూ పుచ్చుకోకపోతే అప్పుడు గంగలో కలపాలి. అవి అవతల ధ్వంసం అయిపోయాయి, పాడైపోయాయి, ఎవరు పుచ్చుకోరు అనుకోండి, పటం చిరిగిపోయి అప్పుడు గంగలో కలపడమో లేక గొయ్యి తవ్వి పాతాళ్ళలో పాతి పెట్టడమో, ఇవన్నీ బృహస్పతుల వారు మనకి విధించిన విధులు, అంతే తప్ప పారేయరాదు. ఇప్పుడు ధృతరాష్ట్ర మహారాజు గారు ఇక శరీరం విడిచిపెడతానని గ్రహించి నా అగ్నిహోత్రములకు ఉద్వాసన చెప్పి ఎక్కడో చోట వదిలేయండి అన్నాడు. ఎందుకని అడవిలో కొడుకులు ఉండరు నాకు, ఇప్పుడు ధర్మరాజు దగ్గర పంపకూడదు దీన్ని, ఇది వ్యక్తిగతమైన అగ్నిహోత్రం, స్వస్తి చెప్పండి వదిలేయండి అన్నట. వెంటనే పురోహితులు ఏం చేశారన్నమాట, దాన్ని ఆ క్షణమే అగ్నిహోత్రాలని ఓ చోట ఉద్వాసన చెబుతున్నాం, ఈ రోజు నుంచి ధృతరాష్ట్రుడికి మీకు సంబంధం లేదని వదిలేసిపోయారు. ఆయన చెప్పినాడు కనుక వాళ్ళంతటా వాళ్ళు వదల్లా, ధృతరాష్ట్రుడు మా అగ్నిహోత్రములకు ఉద్వాసన చెప్పి వదిలేయండి అన్నాడో లేదో ఆయన చెప్పారు కనుక రాజుగారు ఆ మాట కాదనకుండా అక్కడ పారేసి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు ఆయన చెప్పినట్టుగా. అంటే ఇప్పుడు మొత్తం ఋత్విక్కులు వెళ్ళిపోయారు, యాజకులు వెళ్ళిపోయారు, ఇక ఈయన ఈ కాస్త స్థలం కూడా విడిచిపెట్టి రెండని గంగాద్వార పరిసర అరణ్య భాగమునకు, గంగాద్వారము అంటే హరిద్వారం నుంచి హృషీకేశానికి వెళ్ళే మధ్య భాగం అంతా గంగాద్వారం అని పిలువబడుతుంది అనమాట. హరిద్వారం అన్నా గంగాద్వారం అన్నా ఇవి రెండింటి ఒకటే అర్థం. అక్కడ ఆ మధ్యలో పూర్తిగా వాయుభక్షత భూని చేయదొడంగే ఆహారం, మంచినీడు కూడా మానేసగండి, కేవలం వాయుభక్షణ మాత్రమే చేయడం మొదలెట్టాడు. గాంధారియు నీళ్ళనాహార కలనమోపియునరించే, గాంధారి కూడా భర్తలాగా బొత్తిగా గాలి తీసుకోవడం కాకుండా కొంచెం నీళ్లు కూడా తాగింది పాపం. కుంతో వీళ్ళిద్దరికీ సేవ చేయాలిగా, మాసోపవాస నియమము ఉదివర్తించే, నెలకొక్కసారి ఒక్క పండు తీసుకునేదట. ధృతరాష్ట్రుడు కేవలం గాలే స్వీకరించాడు, గాంధారి కొంచెం నీళ్లు తాగింది రోజు, కుంతి నెలకి ఒక్క ఫలం తింటూ ఉపవాసంతో తపస్సు చేసింది. సంజయుడు సప్త భోజన అంతరితం బగు భోజనము వ్రతము కాగజరించే కౌరవ్య ముఖ్య, ఇంకా సంజయుడు 7 రోజులకోసారి ఆహారం తీసుకోవడం మొదలుపెట్టాడు. సప్తాహ భోజనం 7 రోజులకు ఒకసారి కొంచెం ఆహారం, అవి కూడా ఆహారం అంటే పళ్ళే, అవి ఎండినవి కానీ దుంపలు కానీ ఏవో ఒకటి మొత్తం మీద ఫల కందాలు, కందమూల ఫలములు మాత్రమే సేకరించేవాడు. ఇలా ఉండగా గంగాద్వారానికి కొద్ది ప్రాంతంలో ఒకరోజున వీళ్ళంతా స్వేచ్ఛగా తిరుగుతూనే జపం చేస్తూ, జపం చేస్తూనే ఎక్కడైనా ఆయాసం వస్తే కూర్చుంటూ ఒక చోట నిలకడ లేకుండా తిరుగుతూ ఉన్నారట వాళ్ళు. నిలకడగా ఉండకూడదని ఒక నియమం ఉన్నవాడు, చివరి రోజుల్లో నిలకడ లేకుండా తిరగాలి. ఒక అవధూత ఎలా అయితే ఆవు పాలు పితికే సమయము కంటే ఎక్కడ ఎక్కువగా ఉండడం అలా తిరగడం మొదలుపెట్టారు. సుఖయోగీంద్రుడు ఏం చేశాడు మరి, గోదోహన మాత్ర కాలంబా అంటాడు. ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో అంతకంటే ఎక్కువగా ఎక్కడ ఉండట ఆయన, మనలాగల 2-3 గంటలు ఇలా కూర్చోడు ఆయన. కూర్చుంటే ఆ స్థలం మీద ఏమో నాకు వ్యామోహం కలుగుతుందేమో, అప్పుడు మళ్ళీ నేను సంసారంలో పడతానేమో అనుకుని చాలా జాగ్రత్తగా ఉండేవాట. ఇప్పుడు ధృతరాష్ట్రుడు, సంజయుడు, గాంధారి, కుంతి నలుగురు మిగిలారు, ఇంకెవ్వరూ లేరు, ఋత్విక్కులు వెళ్ళిపోయారు, అగ్నిహోత్రాలు వదిలేశారు. ఈ నలుగురు ఎక్కడ ఎక్కువసేపు ఉండకుండా అక్కడ ఇక్కడ అని తిరుగుతూ హరినామస్మరణ చేసుకుంటున్నారట. ఎంతలో ఎలా పుట్టిందో తప్పని అగ్ని పుట్టేసింది. పట్టుతరంబగు చట చటరవం వెసగంగ మ్రాకులు పొదలును మార్చుకొనుచు కమరును ఆర్తనాదములును పెళ్ళుగా అఖిల మృగంబుల నాచికొనుచు లాగల బుట్టలలోగిన శిఖల భుజంగమ కులముల మృంగి కొనుచు వెగడుంది అరచుచు ఎగయు బల్పులు గుల పొగనోర్ధకేల పొదివి కొనుచు దశలనన్నిట తన సముదీర్ణగతులు దారుణ స్ఫురణమున విస్తారమంద ఖేచరులకును భయముగనేచి పరగే అద్భుతోద్భవంబైన మహానలంబు. ఒక భయంకరమైన అగ్ని ఆ అడవిలో పుట్టింది. అడవిలో పుట్టిన అగ్నికి దావానలమని పేరు. ఎప్పుడు ఒక భయంకరమైన దావాగ్ని పుట్టింది. ఆ దావాగ్ని అంతకంతకీ అగ్నిజ్వాలలు భూమ్యాకాశాలంతా ఆవరిస్తూ ఉండగా మధ్య మధ్యలో చెట్లు పెటిల్ పెటిల్ అని పేలిపోతూ ఉండగా నిప్పురవ్వలు ఎగిరిపోతూ ఉండగా అక్కడున్న చెట్లని పొదలని కాల్చేయడం మొదలుపెట్టింది. అందులోంచి వాసన వచ్చేసింది. చెట్లు కాలిపోతూ ఉంటే చెట్లతో పాటుగా కొన్ని వస్తువులు కాలితే దరిద్రపోసలు వస్తుంది. ఏమిటో తెలుసది? అక్కడ పుట్టలు ఉన్నాయి. ఆ పుట్టల్లో ఉన్న భుజంగమ కులములు అంటే పాములు, వేలు వేలు పాములు ఉన్నాయి. అక్కడ ఆ పాములు కూడా కాలిపోతుంటే రబ్బర్ గొట్టల్లాగా కాలిపోతున్న కమరు అన్నారు, వాసన వచ్చిందిట. అలాంటి వాసన. కొన్ని చోట్ల గంధం చెట్లు, కొన్ని చోట మద్ది చెట్లు, కొన్ని చోట తాడి చెట్లు, కొన్ని చోట్ల మామిడి చెట్లు. ఆయా చెట్లు కాలుతూ ఉంటే ఆ చెట్లలోంచి ఒక విచిత్ర వాసన. కొన్ని చోట్ల పాములు లాంటివి కాలిపోతుంటే వాసన, కొన్ని చోట్ల జంతువులు కాలిపోతున్న వాసన, మరికొన్ని చోట్ల చెదలు కాలిపోతున్న వాసన, కొన్ని చోట్ల చీమలు. ఇలా అవి ఇవి అనే కాకుండా అఖిల మృగంబుల నాచుకొనుచు సమస్త మృగాలు కూడా కాలిపోవడం మొదలుపెట్టాయి. వీటన్నిటినీ తన దగ్గరకి లాక్కుని కాల్చి బూడిద చేసుకుంటూ చుట్టూ కమ్మేసి ధృతరాష్ట్రాదుల్ని పట్టేసింది అగ్ని. పైకి పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు లేస్తూ అగ్నిజ్వాలతో పాటు బూడిద రంగులోను ఎర్ర రంగులోను ఉన్నటువంటి శిఖలు పైకి వస్తూ ఉంటే అందులోంచి ధూమం కూడా పొగ కూడా పైకి వచ్చింది. పొగలు కొన్ని చోట్ల, అగ్నిజ్వాలలు కొన్ని చోట్ల. మళ్ళీ అగ్నిజ్వాలలు కూడా రకరకాల రంగులు అన్నమాట. అగ్నిహోత్రుడికి సప్తార్చి అని పేరు. ఏడు రకాల రంగులు ఉంటాయి. నీలంగా, ఎర్రగా, బూడిద రంగులు, ఆకుపచ్చగా, పసుపచ్చగా, ఈ విధంగా రంగులు 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 అగ్నిజ్వాలలు పైకి లేస్తున్నాయి. ఒక్కొక్క చోట నల్లని సుడులు తిరుక్కుంటూ పొగలు పైకి వెళ్ళిపోతున్నాయి. ఒక్కొక్క చోట్ల ఇంత నిప్పులు ముద్దలు పైకి లేచిపోయి కింద పడిపోతున్నాయి. వాటికి విస్ఫులింగాలు అంటారనమాట. పట్ పట్ అని పేలిపోతున్నప్పుడు చెట్లు, అందులోంచి అగ్ని రవ్వలు, నిప్పు రవ్వలు ముద్దలు ముద్దల కింద పడిపోయి, ఈ రవ్వ వెళ్ళి ఇంకో చెట్టు మీద పడి ఆ చెట్టు కాలిపోయి, ఆ చెట్టు కాలిపోయిన ముద్ద ఇంకో చోట పడి మరో చెట్టు కాలిపోతుందన్నమాట. ఈ విధంగా ఆకాశం అంతెత్తు లేచిపోతున్నాయి మంటలు. మొత్తం అన్ని దిక్కులు ఆవరించేసింది దారుణమైన దావాగ్ని, భయంకరమైన దావాగ్ని. ఎండిపోయిన చెట్లన్నిటినీ కాల్చుకుంటూ వచ్చేసింది. వెంటనే ధృతరాష్ట్రుడు సంజయుడిని పిలిచాడు. నాయనా సంజయ, నేను ఈ గాంధారి, కుంతి అడుగు తీసి అడుగు వెయ్యలేని దుర్బల స్థితిలో ఉన్నాం. మేము చావడానికి నిశ్చయించుకున్నాం కాబట్టి మేము కదలలేము. నీలో ఆరోగ్యం ఉంది, నువ్వు పరుగు పెట్టగలవు. ఆరోగ్యం ఉన్నవాడు ఈ అగ్నిజ్వాలల్లో కాలిపోతే ఆత్మహత్యతో సమానం. మేము కావాలని శరీరాన్ని కృశింప చేసుకుని చచ్చిపోతున్నాం గనక ఇది ఆత్మహత్య కాదు. నువ్వు ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం గనక ఏం చేస్తావో తెలియదు. నువ్వు హిమాలయ పర్వతాలకు వెళ్ళు. ఈ హరిద్వార హృషీకేశ మధ్యభాగం నుంచి కొన్ని చోట్ల తప్పించుకునే మార్గాలు ఉన్నాయి. అడివంతా చుట్టూతో కాలిపోతున్నా కొన్ని చోట్ల పెద్దగా నిప్పురవలు రావడంలా, అటువంటి చోట్ల నుంచి నువ్వు సందు చూసుకుని మమ్మల్ని వదిలేసిపో అనగా, నేను వెళ్ళనండి బాబు, మిమ్మల్ని వదిలి ఎలా పెడతాను, మహానుభవ నీ కూడా ఉన్నాను, నేను పుట్టినప్పటి నుంచి నీకు సేవ చేశాను, నీకు మహాభారత యుద్ధ కథ అంతా వినిపించాను, నువ్వే నా దైవం అనుకున్నాను, అటువంటి నిన్ను ఈ కుంతిని ఈ గాంధారిని విడిచి నేను వెళ్ళను, నేను మీతో చచ్చిపోతానంటే అది మహాపాపం అని చెప్పాను. ఇది రాజాజ్ఞ, గురువుగారాజ్ఞ, వెళ్ళు హిమాలయాలకు వెళ్ళు. నీవింకా ఏడేళ్ళు బతుకుతామని నారదుడు చెప్పాడు. ఈ ఏడేళ్ళు తపస్సు చేసుకుని ఆ తర్వాత స్వర్గానికి వెళ్ళు అనగానే ఇంకా తప్పనిసరి అయిపోయింది. ఆయన అంత గట్టిగా చెబుతున్నాడుగా. అందుకని ఒక్క తెర్రపి సంజయుడు చని హిమశైలమెక్కినంత వారి నెల్ల అగ్ని పొదివి కొన్నియే ఇట్లు ఓయిరం ఊరు పుణ్యలోకమునకు భూపవర్య. ఒక సందు చూసుకుని చెట్ల మధ్యలో పెద్దగా నిప్పు లేని చోట కాస్త వెళ్ళడానికి అవకాశం ఉన్న చోట సంజయుడు వెళ్ళి దూకి అక్కడి నుంచి నడుచుకుంటూ గంగా తీరం అంబట హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయాడు, బదరీవనానికి వెళ్ళిపోయాడు. ఇంకా ఆయన అలాగా ఆ సందు దాటి వెళ్ళాడో లేదో అక్కడికి కూడా అగ్ని ఆవరించిందిట. అంటే ఆయన వెళ్ళనిచ్చింది అగ్ని, ఆయనకు ఒక చోట స్థలం చూపించింది. ఒరే వెళ్ళు నాయన అంది. సంజయుడు వెళ్ళేదాకా ఆగింది. సంజయుడు వెళ్ళగానే అట్నుంచి కూడా అగ్నిజ్వాలలు వచ్చాయి. ఈ ముగ్గురిని బతుకున్న వాళ్ళని పూర్తిగా ఆవరించి సజీవ దహనం చేసి పారేశారు. ఆ ముగ్గురికి ఏవో కొంచెం కపాలం, కొన్ని ఎముకలు తప్ప మిగతా శరీరం అంతా ఇంచుమించు బూడిదైపోయింది. ఎక్కడో ఒకటి రెండు ఎముకలు రేపు భవిష్యత్తులో పిల్లలు వాటిని గంగలో కలపడానికి వీలుగా, ఎందుకంటే చితాభస్మము, అస్థికలు, పిల్లలు గంగలో నిమజ్జనం చేయటం పుణ్యం. బహుశా గంగలో ధర్మరాజు గారు నిమజ్జనం చేయడానికి పనికొస్తాయనో ఏమిటో కానీ కొంచెం పుర్రే ఒకటి రెండు ఎముకలు తప్ప మిగతావన్నీ కాలిబూడిదైపోయాట. అసలు చిత్రం చెప్పమంటారా, ఈ వక్షస్థల ప్రాంతం అయితే ముట్టుకుంటే మసి కింద ఉందిటండి ఇలాగ మెత్తగా. కాటుకి ఎలా అయిపోతుంది, అలా అయిపోయిందట, అంతలా బూడిదైపోయింది అనమాట. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ కంఠం దగ్గర నుంచి పొట్ట వరకు ఉన్న ప్రాంతంలో ధృతరాష్ట్రుడికి కానీ గాంధారికి కానీ కుంతికి కానీ ఆ ముగ్గురికి కూడా ముట్టుకుంటే విభూతి ముట్టుకున్నట్టు అయిపోయింది. దాన్ని బట్టి ఆలోచించాడు ఒకసారి, రాలిపోతున్న పొడి విభూతిలా కాలిపోయింది అన్నాడు. అంతలా కలిచేశాడు అగ్నిహోత్రుడు పూర్తిగా. వాళ్ళు నిశ్చింతగా అందులో కాలిపోయారు. తక్షణం ఆ ముగ్గురు దివ్య రూపం ధరించి స్వర్గాలకు వెళ్ళిపోయారు. గాంధారి, ధృతరాష్ట్రుడు దివ్య విమానం ఎక్కి గంధర్వపతులు కనుక గంధర్వలోకానికి వెళ్ళిపోయారు. కుంతీదేవి తన భర్త పాండురాజు దగ్గరికి వెళ్ళిపోయింది. నేను ఆ కళేబరాలను చూశాను, ఆ కళేబరములు ఎక్కడున్నాయో, ఆ కళేబరములు కాలిపోయినప్పటికీ అవి ఏది ఎవరిదో నాకు తెలుసు. ధృతరాష్ట్రుడి కళేబరం, గాంధారీ కళేబరం, కుంతీ కళేబరం ఎక్కడున్నాయో నేను ఎరుగుదును. నా మహిమ వల్ల గాలికి అవి కొట్టుకుపోకుండా చేశాను నేను, ఎందుకంటే అంతలా కాలిపోయాయి కదా. ఒకటి రెండు ఎముకలు తప్ప తక్కిన శరీరం అంతా బూడిదైపోయిందండి మెత్తగా. గట్టిగా గాలిస్తే అడవిలో మరి ఎగిరిపోవాలి కదా. కానీ అలా ఎగిరిపోకుండా నా మహామహిమతో వాటిని సంరక్షించానన్నాడు ఆయన. ఇంకా చూడండి, ధర్మరాజు గారు గుండెలు బాదుకుని ఏడ్చి పొద్దుటే ఈ శుభవార్త చెప్పాడు ఈ మహానుభావుడు అని ఏడ్చి నారదునితోటి వాళ్ళందరి గురించి తలుచుకుని, ఎటువంటి మహాత్ముడు, 10,000 ఏనుగులు బలం కలిగిన వాడు, భీముడి యొక్క ఉక్కు విగ్రహాన్ని కౌగిలించుకుని ముక్కలు ముక్కలు చేసిన వాడు, తిండి మానేసి చివరికి అడవిలో దిక్కుమాలిన చవి చచ్చిపోతాడా, అగ్నిజ్వాలలకి బలైపోతాడా, పరమ పూజ్యురాలు, మహాపతివ్రత, కృష్ణుణ్ణి కూడా శపించే అంత సామర్థ్యం కలిగిన గాంధారి ఇవాళ అడవిలో కాలిబూడిదైపోయిందా. ఇంకా మా అమ్మ, అసలు మా అమ్మకి అడవికి వెళ్ళవలసిన అవసరమే వచ్చింది, కేవలం బావగారి మీద, తోడికోడల మీద భక్తితో వెళ్ళి వాళ్ళకి సేవ చేసింది. అటువంటిది మా అమ్మ కూడా కాలిపోయిందా. అగ్నిహోత్రుడు పరమ దుర్మార్గుడు, కృతజ్ఞుడు వాడు. వినుఖాండవ దహనంబున తనకు ప్రమోదంబు శక్ర తనయుడ సగే, ఆతని తల్లి కాల్పదగునే అనలునకున్ కడు కృతజ్ఞుడయ్యే మునీంద్ర. నారద మునీంద్ర, అగ్నిహోత్రుడు ఎంతో కృతజ్ఞుడు అనుకోలేదు. ఒకప్పుడు ఇండైజేషన్తో బాధపడి నానాయాత్ర పడ్డాడు. అజీర్తి అజీర్తి బాబోయ్, నాలో మంట శక్తి లేదు, దాహక శక్తి లేదు, మండలేక చచ్చిపోతున్నాను అని ఒకనాడు కృష్ణార్జునుల దగ్గరకు వచ్చాడు. అప్పుడు కృష్ణార్జునుడు, నీకేం కావాలంటే ఈ కాండవ వనం దహనం చేస్తే నా ఆరోగ్యం బాగుపడుతుంది, నా దాహక శక్తి పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుందన్నాడు. అప్పుడు మా అర్జునుడు ఎంతో సాయం చేసి ఇంద్రుడితో యుద్ధం చేసి అగ్ని చల్లారకుండా చూసి కాండవ వనం మొత్తం దహనం చేయించాడు అగ్నిహోత్రుడి చేత. తనకు ఉపకారం చేసి కాండవన దహనానికి సాయపడితే అటువంటి వాడి తల్లిని కాల్చేస్తాడా, ఇదే కృతజ్ఞత అంటే. చాలా గట్టిగా అన్నాడండి ధర్మరాజు, తల్లి అంటే అంత ప్రేమ కదా, ఎంత గొప్ప పద్యం ఇది చదివినప్పుడు అనిపిస్తుంది అనమాట. నిజంగా పంచభూతాలకి పక్షపాతం ఉండదు, ఉపకారం చేసినా సరే రేపొద్దున మళ్ళీ వాడి శవాన్ని తగలబెడతారు వాళ్ళు, అది వాళ్ళ లక్షణం అది. వీరు కాండవ దహనంబున తనకు ప్రమోదంబు శక్ర తనయుడసగే, కాండవ దహనమునకు ఇంద్రపుత్రుడు, ఇంద్రపుత్రుడు అని ప్రత్యేకం చెప్పడం ద్వారా ఇంద్రుడితో తగాదా పడి, తండ్రితో తగాదా పడి యుద్ధం చేసి జయించి మరి కాండవ వనాన్ని అగ్నిహోత్రుడి ద్వారా దహనం చేయించాడు మా అర్జునుడు. అటువంటి వాడి తల్లిని, ఆ అర్జునుడి తల్లిని కుంతీదేవిని, అయ్యో తగలబెట్టడం అన్యాయం, బతికుండగా తగలబెట్టడం అన్యాయం, చచ్చిపోయాక శవాలను ఎవరైనా తగలబెడతారు, బతికుండగా తగలబెట్టడం ఏమిటి అని రవ్వంత కూడా ప్రేమ చూపించకుండా కృతజ్ఞుడి తగలబెడతాడు మా అమ్మని. ఈ అగ్ని ఎంత కృతజ్ఞుడు అనుకోలేదు, చేసిన మేలు మరిచిపోయే పంచభూతాలని ఎలా మొక్కుతాం అని పరిపరి విధాలుగా కాసేపు కుమిలిపోయి పూజ మానేసి మైలొచ్చింది. మైలుతో పాటుగా దుఃఖం ఒకటి, రెండూ పట్టుకున్నాయి కదా. కాసేపు అలా ఏడ్చాక ఈసారి పాపం ఆయన ఓదార్చేవాళ్ళు లేరు, నారదుడు కూడా అలా ఉండిపోయాడు అంతే, ఏం మాట్లాడకుండా కాసేపు ఏడవనిద్దాం అనుకున్నాడు ఆయన కూడా. భీముడు నిశ్చేష్టుడైపోయాడు, భీముడికి పాపం వాళ్ళ అమ్మంటే చాలా ఇష్టం అండి, అందుకని ఆయన అంత బలవంతుడు కూడా కాసేపు బలహీనుడైపోయాట. ఎప్పుడైనా తమ వాళ్ళు చచ్చిపోయారని తెలిస్తే కొండంత బలం కూడా పోతుంది. మనిషికి ఎప్పుడు బలం, అన్నీ బాగుంటే, ఉత్సాహంగా ఉంటే వాడు నడవగలుగుతాడు, పనిచేయగలుగుతాడు. కన్న తల్లి ఏమో సజీవ దహనం అయిపోయిందంటే ఇంకేం బలం ఉంటుంది, అందరూ నిర్వీర్యులు అయిపోయారు. కాసేపటికి ధర్మధుడి తేరుకొని, నారద దావాగ్నిలో చచ్చిపోయిన వారికి ఉత్తర క్రియలు ఎలా జరిపించాలంటే, ఆయన చిరునవ్వు నవ్వి, ఇప్పుడు నీకు రహస్యం చెప్పనా, ఇందాక నువ్వు ఏడుస్తున్నావు కదా నేను ఓదార్చలేదు కావాలని, దుఃఖం ఎప్పుడు కూడా ఏడిస్తేనే తగ్గుతుంది, ఓదార్చే కొద్దీ మీరేమనకండి అని ఇంకా ఏడుస్తావు. బాగా తలకాయ బాదుకుని ఏడుస్తున్న వాళ్ళు కాసేపు బాదుకుని ఏడవనివ్వాలి, ఆ తర్వాతే వాళ్ళకి ఏదైనా చెబితే బుర్రకెక్కుతుంది. మీ వాళ్ళు సజీవ దహనం అయిపోయారనుకుంటున్నావు, కానీ ఆ దహనం వాళ్ళు కావాలని తెచ్చుకున్నారు తెలిసినా నీకు. ధృతరాష్ట్రుడు అగ్నిహోత్రమునకు ఉద్వాసన చెప్పి బయట వదిలేయండి అన్నాడు. ఆ ఉద్వాసన చెప్పబడిన అగ్నిహోత్రాలు, ఓ ధృతరాష్ట్ర నిన్ను గాంధారిని ఈ కుంతిని మేము తగలబెట్టి స్వర్గానికి పంపేస్తాం, నీ శరీరం తగలబెట్టినా నీ శరీరానికి బాధ లేకుండా చేస్తామని అగ్నిహోత్రాలు సంకల్పించి ఆయనకి చెప్పి ఆ ముగ్గురిని ఒప్పించి అడిని తగలబెట్టి అక్కడున్న వాడిని కాల్చి, వాడు కాలిపోతున్నప్పుడు వాళ్ళకి రవ్వంత కూడా బాధ లేకుండా నేతితోటి బొబ్బట్లు తింటూ ఉంటే ఎంత హాయిగా ఉంటుందో అలా వాళ్ళు బొబ్బట్లు తిన్నట్టుగా తచ్చిపెట్ట బొబ్బలు పెట్టకుండా. సహజంగా ఎవరైనా కాలిపోతే మా చెడ్డ బాధ కదండి బాబు, కానీ అవి వారి చేత పూజింపబడిన అగ్నులు. అందుకే అగ్నిహోత్రుడు కృతజ్ఞుడు కాదు, ఇక్కడ బాధ లేకుండా బతికిపోయాడు. చావు ఎవరికైనా తప్పదు కదా, కానీ బతికొండగా కాల్చేట ఆ కాల్చినప్పుడు కూడా ప్రాణం తీసుకుపోయాడు, శరీరం కాలింది, ఏం బాధ లేదు. ఇంకా అంతకంటే చావు గొప్ప చావు ఏంటి ఎవరికైనా? ఎప్పుడో ఒకప్పుడు మనందరం చావాల్సిందే. ఆ చచ్చేటప్పుడు ఎంత బాధ ఉంటుందో చచ్చిన వాడిని అడిగితే చెప్తాడు, వాడు చెప్పలేడు మీకు, ఎందుకంటే వాడు చచ్చే చావు పొందాడు కనుక. భయంకరమైన బాధ తెలిసినది, లక్షల సూదులు గోళ్లల్లో పొడిస్తే ఎంత బాధ ఉంటుందో, ఒళ్ళంతా తేళ్లు పాములు కుట్టేస్తే ఎంత బాధ, చచ్చిపోయే ముందు ఆ కాసేపు మాత్రం నరకయాతన పొందుతాడు. అందుకే దానికి మరణయాతన అని పేరు. ఆ మరణయాతన లేకుండా అగ్నిహోత్రుడు ప్రేమతో అలా కాల్చేసేట. నిజం చెప్పాలంటే అంతే హాయిగా ఒక అపూపం తింటే, పిండి వంట తింటే ఎంత హాయో, వాళ్ళకి శరీరం విడిచిపెట్టడం అంత హాయి అనిపించింది. కొంతమంది బొబ్బట్లు చేస్తారు, వారి బాబోయ్ మంచి నేతితోటి అలా కాల్చి దాని మీద నెయ్యి పోసి పెడుతూ ఉంటే ఆ బొబ్బట్లు తింటూ ఉంటే స్వర్గానికి అలా అలా దగ్గరికి వెళ్ళినట్టుగా ఉంటుంది. ఈ బొబ్బట్లు తిన్నట్టుగా వెళ్ళే స్వర్గానికి వాళ్ళు, ఏం బొబ్బలు పెట్టకుండా. అందువల్ల వారి గురించి నువ్వు దుఃఖించి అగ్నిహోత్రుణ్ణి మందలించవలసిన అవసరం లేదు. అగ్నిహోత్రుడు ఉపకారమే చేశాడు, వాళ్ళకి ఏ బాధ లేకుండా అనాయాస మరణం ఇచ్చాడు. ఇక్కడ ఆ ధృతరాష్ట్రుడి యొక్క పూజాగ్నులే నిత్యాగ్నులే ఆయన్ని కాల్చేయి, కాబట్టి ప్రత్యేక కర్మకాండ అక్కర్లేదు వాళ్ళకి. అది ఇద్దరు నారదుడు అందుకోసం చెప్పాడు, నీ తల్లికి ఆ తండ్రికి మీ పెదనాన్నగారి భార్యకి ఎవరి కోసం నువ్వు విలపించవలసిన అవసరం లేదు, కర్మకాండ చేకర్లా. ఆ యోగాగ్ని దివ్యమైన నిత్యాగ్ని వారిని కాల్చింది. కాకపోతే పితృలోకాలకి వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి మనం చేయవలసిన చిన్న కర్మకాండం ఉంది, అదేమిటది, తిలోదకములు. తిలోదకములు మాత్రం ఆఖరికి సన్యాసం పుచ్చుకున్నటువంటి తండ్రికైనా సరే కొడుకు తిలోదకం ఇచ్చి తీరాలని శాస్త్రం చెబుతున్నది. కాబట్టి నువ్వు వేరే కర్మకాండలు మిగతా వాళ్ళు చేసినట్టు చేయక్కర్లా, నీకు ఇష్టమైతే వేరే విషయం, కానీ వారికి వేరే కర్మకాండాలు లేవు, తిలోదకాలు ఇస్తే చాలు. బయలుదేరండి మీరు మీ సోదరులు మీ బంధువులు, ఈ మైలు ఉన్న కాలంలో నగరం విడిచిపెట్టి నగరాన్ని కృపాచార్యుడికి రక్షణకిచ్చేసి మీరు వెళ్ళి గంగా తీరంలో ఉండండి, 12 రోజులు అక్కడే ఉండిపోండి, చేయవలసిన కార్యక్రమాలని అక్కడ చేసుకోండి అనగానే, అనిన లెస్సగా కయని ధర్మసుతుడు ఏకవస్త్రధారణ నియతి వరల నెల్లవారునట్ల ఏగుదేరగా పౌరులు బలసిచనగ చనియ పౌరవేంద్ర. వెంటనే ధర్మరాజు గారు నారదుడు అలా చెప్పగానే ధైర్యం వహించాడు, దుఃఖం తొలగిందండోయ్, అమ్మ మా అమ్మ కాలిపోయిందనే బాధ లోపల గజగజలు ఆడిపోయింది ఇందాకటిదాకా, ఇప్పుడు వాడు హాయిగా వెళ్ళారని అగ్నిహోత్రుడు వాళ్ళని హింసించలేదని దానివల్ల వారికి ఉత్తమ గతులు వచ్చాయని విన్నాడు గనక ఏకవస్త్రధారణ చేశాడు. అంటే వేరే ఇంకా పైన కండువా కూడా అక్కర్లేకుండా నడుముకి ఒక గుడ్డ తుట్టేసుకుని శుభ్రంగా తన సోదరుల్ని వెంట పెట్టుకుని నడవండి అన్నాడు. ఆయనతో పాటు కొంతమంది బంధువులు, మహానుభావుడు కుల పురోహితుడు ధౌమ్యుడు, ఆయనతో పాటు ఋత్విక్కులు, ఈ బ్రాహ్మణోత్తములు సాక్షాత్తు బ్రహ్మస్వరూపులు, వాళ్ళంతా జ్ఞానులు, బాగా చదువుకున్న పండితులు, వాళ్ళు లేకుండా ఏ పనులు చేయటానికి అవకాశం ఉండదు. అటువంటి మహాత్ముల్ని వెంట పెట్టుకుని, సోదరుల్ని వెంట పెట్టుకుని, పౌరుల్ని వెంట పెట్టుకుని గంగానది దగ్గరికి వెళ్ళాడు. 12 రోజులు అక్కడ ఉండిపోయాడు. రోజు అందులో స్నానం చేయటం, ఒడ్డునే ఉండడం, యథాశక్తిగా వాళ్ళ దగ్గర వేద పఠనం వినడం, సామవేదాన్ని బాగా గానం చేశారటువంటి అక్కడికి వచ్చిన ఋత్విక్కులంతా అవన్నీ విన్నట్టు సంతోషించాడు. ఈ 12 రోజులు 16 రకాల దానాలు చేశాడు, గోదానం, భూదానం, హిరణ్యదానం, తిలదానం, అన్నదానం అన్నీ చేశాడు, అందరినీ సంతోషపెట్టాడు. వేరే కర్మకాండలు వద్దన్నాడు కానీ ఇంకేమేం చేయకుండా కేవలం తిలోదకాలు మాత్రమే ఇస్తూ వచ్చారు. 12 దినములు నారదుడు ఆదరమున నొద్ద నుండి అంతయుగని సమ్మోదంబుతోడ ఆశీర్వాదం వొనరించే పాండవ ప్రవరునకు. ఇంకా అదృష్టం ఏంటో తెలిసిన, ఈ 12 రోజులు నారదుడు అక్కడే ఉన్నట్ట, 12 దినములు నారదుడు ఆదరమున నొద్ద నుండి అన్నారు. ఎక్కడి నారదుడు, ఎటువంటి మహానుభావుడు ఆయన, భూలోకంలో పాండవుల దగ్గరే ఈ 12 రోజులు ఉండి కుల పురోహితుడు ధౌమ్యునికి సాయం చేస్తూ తాను దగ్గరుండి అద్భుతంగా పురాణాదులు చెప్పాడు, భగవత్ కథలన్నీ చెప్పాడు, వేదవ్యాసుల వారి చేత ఒకప్పుడు 18 పురాణాలు రాయించింది నారదుడే. భాగవతం నారదుడు చెప్తేనే కదా వ్యాసుడు రాశాడు. కాబట్టి ఈ పురాణములన్నీ ఈ 12 రోజుల్లో యథాశక్తిగా వినిపించాడు. సంబోధంతో అన్ని కార్యక్రమాలు నడిపించాడు. సంకల్పాలు ఎలా చెప్పాలో అలా చెప్పించాడు. ఆ కర్ణ ఆశీర్వాదం చేశాడు. నాయన, ఇక్కడితో మీ మైలు తొలగిపోయింది, మరొక్కసారి హాయిగా స్నానం చేసేసి దర్భలు చేత్తో పుచ్చుకుని ఇళ్ళకి పోండి. ఇక మీకే లోటు లేదు. మీకు కూడా మానసికమైనటువంటి ఖేదములు ఏమైనా ఉంటే, అంటే తల్లిపోయింది ఇంకా తండ్రి పోయాడనే ఖేదం ఏదైనా ఉంటే గంగా స్నానంతో ఇక్కడ వదిలిపెట్టుకోండి. ఇక్కడితోటే దుఃఖం విడిచిపెట్టండి. మీ ఏడుపులు, మీ శోకాలు, అశాంతులు ఇంకా నగరానికి పట్టుకెళ్ళకండి అని నచ్చజెప్పి నారదుడు అదృశ్యం అయిపోతే వీళ్ళు కూడా హాయిగా స్నానం చేసి పవిత్రులై ఇళ్ళకెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఇచ్చిన దానాలకి ఆనందపడిపోయినటువంటి భూసురులు, అయ్యో బాబు ధర్మరాజు గారు ఎటువంటి దానవులు చేశాడు, ఇటువంటి దానవులు ఎంతో పూర్వం మనం పుచ్చుకుని ఎరుగుదామా అని మనస్ఫూర్తిగా దీవించారు. ఇక్కడితోటి మనకి ఆశ్రమవాస పర్వం పూర్తయింది.